பிரியமான ஆசீர்வாதங்கள். இதுவே நான் பரிந்துரை செகண்ட் சிந்திகள் நம்பரத்தோ சிரத்தோ பக்தித்தோ ஒரு பணி பிரபலமாக்கினப்படும் பிராரம்பம் தன் சாக்காரம் பயப்படின ஸ்லோக ஸ்டெடிகள் சாக்காரம் வந்து அது மனம் உதயபூர்வகங்க பணி மனம் உதயபூர்வகங்க செய்யாலும் மூணு மாசத்தோடு செய்யாலும் நிரகம்பரங்க செய்யாலும் நிரகங்காரங்க செய்யாலும் చేస్తుంటే ఆ పని సక్సెస్ అవుతుంది. మన భౌతికంగా కానీ భౌతిక రంగంలో కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ అభివృద్ధిలోకి రావాలంటే ముందు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం లేకుండా అభివృద్ధిలోకి రావటం చాలా కష్టం. చాలా మంది మానసిక అనారోగ్యం గురయ్యే వాళ్ళు కూడా కారణం ఆత్మవిశ్వాసం లేకపోవటం వల్ల. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. మనం బాహ్య సంఘటనలు బాహ్య పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండొచ్చు ప్రతికూలంగా ఉండొచ్చు. బాహ్య సంఘటనల ప్రభావం మన మెదడు మీద పడకుండా ఉండాలంటే మనకు ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఆత్మ విమర్శ ఆత్మజ్ఞానానికి ఎవరైతే సహకరిస్తుందో ఆత్మవిశ్వాసం మన జీవితంలో సక్సెస్ అవడానికి కూడా ఆత్మవిశ్వాసం మనలో ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఆధ్యాత్మిక చింతన అనేది అది ఎవరికో కానీ మనకు సంబంధించిన విషయం మన మైండ్ ఎడ్యుకేట్ అవుతుంది. ముఖ్యంగా మరణానంతర జీవితం ఏదో తగ్గుతుంది, మనం మరణించిన తర్వాత ఏదో తగ్గుతుంది, అది కాదు ఇక్కడ ముఖ్యం. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కాపాడుకోవటానికి ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఆత్మ విద్య ఎంతో ఉపయోగపడుతుంది. మన శరీరం అని చెప్పి ఎక్కడో చోట ఉండాలి, ఎక్కడన్నా సమాజం అడ్డీలు, ఎక్కడికైనా కాశీ ఉన్న సమాజం ఉంటుంది, గయన్నా సమాజం ఉంటుంది, అరుణాచలమైనా సమాజం ఉంటుంది, ఎక్కడైనా సమాజం ఉంటుంది. అలాగే సమాజంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, కుటుంబ పరంగా సమస్యలు వస్తూ ఉంటాయి, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆ సమస్యను విడిచిపెట్టి పారిపోవడానికి కాకుండా ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా ఆత్మ విద్య బాగా ఉపయోగపడుతుంది. అంతే మీరు సాధన చేయటం అంటే లోపల మన బంగారం మన హృదయంలోనే ఉంది, జ్ఞానం హృదయంలోనే ఉంది. ఇక్కడ పుస్తకాల్లో ఉంది ఇన్ఫర్మేషన్, వస్తువు మన హృదయంలో ఉంది, చైతన్యం మన హృదయంలో ఉంది, బ్రహ్మం ఆత్మారాముడు మన హృదయంలో ఉన్నాడు, శాంతి మన హృదయంలో ఉంది. మన బంగారం ఎక్కడో లేదు మన హృదయంలోనూ. ఈ బంగారం కోసం ఎక్కడో వెతుకుతాం. భగవంతుడు మనకు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోవటం కంటే సమీపంలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన ప్రాణానికి ప్రాణమై ఉన్నాడు, మన మనస్సుకి మనసే ఉన్నాడు, మన మనస్సు మూలంలోనే ఉన్నాడు, మన ప్రాణానికి ప్రాణమై ఉన్నాడు, మన శరీరం కంటే మన ఇంద్రియముల కంటే బహు సమీపంగా భగవంతుడు మనం ఉన్నాడు, దూరంగా ఉన్నాడు అనుకోవటం కంటే మనకు సమీపంగానే భగవంతుడు ఉన్నాడు అనుకుంటే సాధనకు ఉపయోగపడదు. వైకుంఠంలో ఉన్నాడు నారాయణుడు, కైలాసంలో ఉన్నాడు శివుడు, అలా అలవాటు పడ్డాం మనం. కానీ భగవంతుడు అంతటా ఉన్నాడు, అక్కడ వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, లంకనపోయట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు దేవుని చూడటం అంటున్నాడు. మనం పురాణాలు చదివేటప్పుడు హరిభక్తుడు అని అనుకుంటాం ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎవరంటే మహావిష్ణు యొక్క భక్తుడు, నారాయణ భక్తుడు, హరిభక్తుడు. హరి అంటే ఎక్కడ ఉంటాడు, నారాయణుడు ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నాం మనం. వైకుంఠంలో ఉన్నాడు. ఏ రకమైన వికారాలు లేనిది వైకుంఠం. మనకు కూడా వికారాలు లేకపోతే మనం కూడా వైకుంఠంలోనే ఉంటాం. వైకుంఠం అంటే వికృతి లేని వికారాలు లేనిది వైకుంఠం. మనకు కూడా వికారాలు లేకుండా వికృతి లేకుండా ఉంటే ఇప్పుడే ఇక్కడే మన హృదయమైన వైకుంఠం మనకు వ్యక్తం అవుతుంది. హిరణ్యకేశ్వరుడు అడిగాడు ప్రహ్లాదని, ఎక్కడున్నాడని విష్ణు, ఎక్కడున్నాడు ఈ హరి అని. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, అంటే ఏ హరిని ఉపాసించాడు ప్రహ్లాదు. మా హరి మా విష్ణువు వైకుంఠంలో ఉన్నాడని చెప్పలేదు ప్రహ్లాదు, అంతటా ఉన్నాడు అని చెప్పాడు. మా విష్ణువు మన అందరూ ఏమనుకుంటాం, విష్ణు వైకుంఠంలో ఉన్నాడని కానీ కనుక ప్రహ్లాదుడు హిరణ్యకేశ్వరుడు నీ ఎక్కడున్నాడు, నీ విష్ణువు నీ హరి ఎక్కడున్నాడు అన్నాడు. మా హరి వైకుంఠంలో ఉన్నాడని చెప్పలేదు, అంతటా ఉన్నారు మా హరి అన్నాడు. అప్పుడు ఈ స్తంభం ఇదో ఆ పక్కన స్తంభం ఉంటే ఈ స్తంభం చూపించి ఇక్కడ కూడా ఉన్నాడు అన్న, అంతటా ఉన్నారు స్తంభం లేకుండా ఎలా ఉంటాడన్నాడు. అప్పుడు దగ్గరపుచ్చుకున్న స్తంభం కొడితే స్తంభం నుంచి హరి వస్తాడు, అంతటా ఉన్నాడు అంటే అక్కడ ప్రత్యేకం ఎక్కడి నుంచి ఆ స్తంభంలోకి తెచ్చాడని కాదు, అంతటా ఉన్నాడు స్తంభం ఉన్నాడు, స్తంభం ఉన్నాడు కూడా రూపాన్ని తీసుకున్నాడు అందుకే. ప్రహ్లాద రూపాసించిన దైవం కేవలం వైకుంఠం మన దేవుడే కాదు, అంతటా వ్యాపించినటువంటి హరిని, అంతటా వ్యాపి విష్ణుంటే వ్యాపించిన వాడు నాకు. ఇంకా సాధన అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే నాకు ఎక్కడ ఉన్నాడని మనం ప్రజెంట్ నుంచి వేస్ట్ చేస్తున్నాం, వర్తమాన కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. చనిపోయిన తర్వాత ఏదో వస్తుంది, లేకపోతే 2023 సంవత్సరంలో 2040 సంవత్సరంలో వచ్చేస్తుంది, 2050 సంవత్సరంలో ఏమొస్తుంది, ఎన్ని రాలు జబ్బు వస్తుంది, మనకి వయసు వచ్చి కొద్దీ జబ్బులు వస్తాయి, 2060 సంవత్సరంలో ఏదో వచ్చేస్తుంది, 2020 సంవత్సరంలో ఏదో వచ్చేస్తుంది, 2003 సంవత్సరం ఎదురుకోవటం మనం అందరం చేసి పనులు, 100 సంవత్సరం ఎదురుకోవటం, 2004 వచ్చేస్తుంది, 2006 వచ్చేస్తుంది, 2007 మనం అందరం ఇలా కాలాన్ని పాడు చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఈ భవిష్యత్తు కాలం గురించి ఎక్కువ ఆలోచించి వర్తమాన కాలాన్ని ఉపయోగించుకుంటుండదు. మనం వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మనం భౌతికంగా అభివృద్ధిలోకి వస్తాం, ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధిలోకి వస్తాం. వర్తమాన కాలాన్ని గాలి వదిలేసి ప్రజెంటెన్స్ పూర్తిగా వదిలేసి ఆ సంవత్సరం ఏమొస్తుంది, ఆ సంవత్సరం ఏమొస్తుంది, ఆ సంవత్సరం ఏమొస్తుంది, ఈ సంవత్సరంలో ఉన్నాను కదా మనం, ఇప్పుడు సవీరంగా ఉండాలి కదా, ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి కదా. భగవంతుడు ఏం చెప్పాడు, నేను కాలవర్తంలో ఉన్నానని చెప్పాడు. ఆ కాలాన్ని ఉపయోగించుకోవడం మనకు తెలియటుండేది. ప్రెజెంట్ టెన్షన్ బాగా ఉపయోగించుకోవాలి, ప్రెజెంట్ టెన్షన్ బాగా ఉపయోగించుకుంటే ది ఫ్యూచర్ ఇస్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్ కాలం బాగా ఉంటుంది. అందుకని వర్తమాన కాలాన్ని వదిలేసి భవిష్యత్తు కాలం గురించి ఆలోచించడం మనకి ఏది మంచిది కాదు, దానివల్ల మనకి భౌతికంగానే మంచిది కాదు, ఆధ్యాత్మికంగా కూడా మంచిది కాదు. సరే, అది అంతటా ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మరి అంతటా ఉన్న వస్తువు అంతటా మన సాధనకి భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో, మీ అందరి హృదయంలో ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నానని చెప్తున్నాడు. మరి ఇంత సాధనంతుడు ఉన్నాడు కదా, దేనికి సాధన? అందరూ సాధన చేయండి, సాధన చేయండి అని చెప్తున్నాడు, దేని కోసం సాధన చేయటం? ఉన్నాడు కదా, లేకపోతే వాడిని తెలుసుకోవడానికి సాధన, ఆల్రెడీ ప్రజెంట్ ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నాడు కదా, దేని కోసం ఇంకా సాధన ఉన్నారు, వాడిని కనిపెట్టక్కర్లేదు. మనం ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోతే, ఒక ప్రాంతంలో ఉండి మరొక ప్రాంతంలో లేకపోతే, ఒక క్షేత్రంలో ఉండి మరొక క్షేత్రంలో లేకపోతే వాడు ఈశ్వరుడు కాదు. అంతటా ఉన్నాడు, మనం శరీరం పుట్టడం ఉన్నాడు, శరీరం ఉన్నప్పుడు ఉన్నాడు, శరీరం మానేస్తే కూడా ఉంటాడు, వాడు ఎక్కడికెళ్ళా ఉన్నాడు. అయితే సాధన దేనికంటే 100 వస్తువు ఉండి లోపల ఉండి మనం ఆత్మలోనే ఉన్నాం, ఉన్నామని తెలియతుండదు. మనం చైతన్యంలోనే ఉన్నాము, ఆత్మలోనే ఉన్నాము, కానీ ఉన్నామని కన్నా తెలియతుండదు. ఆ తెలియటానికి ఎవరు అడ్డొస్తున్నారంటే రాగద్వేషాలు అడ్డొస్తుంది. ఏ కారణాల వల్ల మన మనసు బాధ్యముఖాన్ని పెడుతుందో, లైక్స్ డెవలక్స్, మీరు ఎవరింటికి వెళ్ళి చూడండి, ఏ గ్రామం వెళ్ళి చూడండి, ఏ దేశం వెళ్ళి చూడండి, ఏమి లేదు, ఇంకా ఏమీ లేదు. వెళ్ళి చిన్నవాళ్ళున్నా, అమెరికాలో పెద్ద వాళ్ళు ఉన్నాయి, కానీ మానవ స్వభావం ఎక్కడికైనా ఒకటే. అంచేది ఇప్పుడు మనం ఉంది, మన బండారం మన హృదయంలో ఉండి సాధన ఏంటంటే మనం అందరం మరణిస్తున్నాం, ఆ మరణానికి మరణం తీసుకురావాలని దానికి సాధన. మరణానికి మరణం తీసుకొస్తే అమృతత్వం కలుగుతుంది మనకు. మరణానికి మరణం తీసుకురావడానికి సాధన, దేనికి మరణం ఉండి? శరీరానికి మరణం. మన హృదయంలో ఉండేది చైతన్యానికి బ్రహ్మముకు ఒక చావుడైన సత్పదార్థం ఉంటుంది హృదయంలో, దానికి మరణం లేదు. మరణానికి మరణం తీసుకురావటం అంటే మరణంలో వస్తువులను కనుక మనకు తెలుసుకుంటే మనకు మరణం లేదని సంగతి తెలుస్తుంది. అది మరణానికి మరణం తీసుకురావటమే సాధన యొక్క కాదు. అయితే హృదయంలోని వస్తువు మనకి ఎలా ఎత్తనంటుడు, అది ఉంది, అందులో ఉన్నాం, అట్లాగానే ఉన్నాం, అందులోనే ఉన్నాం, అందులో సందేహం లేదు. కానీ అది ఉన్నామని సంగతి మనకు తెలియటం లేదు. అంటే మన వేదన వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంది. అంటే రాగద్వేషాలు, ఏక రాగ భయ క్రోధ, స్వామి చెప్తున్నారు ఇప్పుడు నువ్వు రాగంలోంచి వెళ్ళిపోయి, రాగం లేరు దలి లేరు, రాగం అంటే అక్కడ మోహం. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ఏం చెప్పారంటే దయ మంచిదే కానీ రాగం మంచిది కాదని చెప్పారు. రాగం అంటే అక్కడ మాయలోకి వస్తుంది, మోహంలోకి వస్తుంది. దయనేది మంచిదే, కంపాషన్ మంచిదే, దయ మంచిదే కానీ రాగం మటుకు మంచిది కాదు. దయ ఎప్పుడు యూనివర్సల్గా ఉంటుంది, రాగం అనేది పరిమితిగా ఉంటుంది ఆ కుటుంబానికి లేదా కుటుంబంలో సభ్యులకి. రాగానికి లిమిటేషన్స్ ఉంటాయి, దయకి లిమిటేషన్స్ ఉండవు. కేవలం స్వపర భేదం ఉంటుంది రాగానికి, స్వపర భేదం దయకు ఉన్న కంపాషన్ ఉండదు, స్వపర భేదం ఉండదు. అదే రామకృష్ణుడు చెప్తాడు, అక్కడ రాగం అంటే మాయా, దయ మంచిదే కానీ మాయ మంచిది కాదని. దయ మంచిదే మీరు కల్టివేట్ చేయండి, కానీ మాయ మీకు మంచిది కాదు. మాయ ఆరోగ్యాలు స్వభావం ఇదికైపోతుంది, మాయలో ఉన్న వాడికి పరిమితి అయిపోతుంది, వాడికి ఉన్న హద్దు ఒక హద్దు లోకి పరిమితులు ఇరుక్కుపోతాడు. మాయ ఉన్నవాడు మరణిస్తూ ఉంటాడు, జన్మిస్తూ ఉంటాడు, జన్మిస్తూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు. రాగం ఉన్నవాడు మాయలో ఉన్నవాడు మరణాన్ని, మరణానికి మరణం తీసుకురాలేడు. తర్వాత మనం లేనిపోయిన విషయాలన్నీ ఎక్కువ ఊహించుకుని భయపడతా ఉంటాం. ఏదో ఊహించుకుంటాం, మనం ఊహించుకున్నట్టుగా ఏదో చెడ్డ జరుగుతుంది అనుకుంటాం, చెడ్డ జరగదు. ఏదో చెడ్డ జరిగిపోతుందని ఊహించుకుంటూ ఉంటాం, దాన్ని బట్టి భయం తెచ్చుకుంటూ ఉంటాం. మానవుడికి అశాంతి రావడానికి వచ్చే కారణాల్లో భయం ఒకటి. భవిష్యత్తు చెప్తాడు, ఒక ఇంగ్లీష్ ప్రజలు చెప్తాడు, మీరు దేనికి ఒక భయానికి అర్థించి దేనికి భయపడకండి. భయానికి ఉంటే భయపడాలి, దేనికి మీరు భయపడక్కడు. భయపడవలసిన విషయం అంటే ఏమి లేదు, అది ఈశ్వర సంకల్పం ప్రకారం ప్రతిదీ జరుగుతుంది. ప్రతి చిన్న సందర్భం కూడా ఈశ్వర సంకల్పం జరుగుతుంది, అది మనకు అర్థం కావట్లేదు. అది ఈశ్వర సంకల్పం జరిగిందంటే ఈశ్వర సంకల్పం ప్రకారం జరుగుతుందని మనకు అర్థం కానప్పుడు భయం వస్తుంది. అయితే భయం వల్ల కూడా భయం నుంచి విడుదల పొందు, రాగం నుంచి విడుదల పొందు. అది కృష్ణుడు చెప్తాడు, అన్నిటిలో రైతులు అత్యంత నీచమైంది అని. ఆ న్యూక్లియారిటీ కాంప్లెక్స్ వల్ల మనిషి పతనం అయిపోతాడు. అది న్యూక్లియారిటీ కాంప్లెక్స్ వల్ల మానసిక ఆరోగ్యం చెడుతుంది, శారీరక ఆరోగ్యం చెడుతుంది. కొంతమందికి సబ్జెక్ట్ అవగాహన ఉండదు, ప్రతి విషయానికి చెక్క పెట్టుకుంటా ఉంటారు. వాళ్ళ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండదు వాళ్ళకి. ప్రతి విషయానికి చెక్క పెట్టుకున్నారు, చివరికి పిచ్చోడడం తయారవుతారు. వాళ్ళు బాగా తిరిగి మనం చెప్తే వింటారు, ఈ చెక్కవాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు పరిణామాలు. అంటే మనస్సును మనం మన మానసిక ఆరోగ్యం కాపాడుకోవాలి, మెంటల్ హెల్త్ కాపాడుకోవాలి. ఇప్పుడు సాధన దేనికి ఉంటుంది, ఉన్నాడో భగవంతుడు ఉన్నాడు కానీ ఈశ్వరుడు ఉన్నాడు, నేను అంతర్యామగా ఉన్నాను, సర్వేశ్వరుడు పరమేశ్వరుడు మహావిష్ణువు భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు. హృదయుడు నేను అహమాత్మ విడాకేశం అంతర్లయంగా ఆత్మగా ఉన్నానని చెప్తున్నప్పుడు ఇంకా కనిపెట్టిదేండి ఉన్నానని చెప్తున్నాడు కదా. అయితే మనకు అనుభవంలో లేదు, మనకి ఆ వస్తువు హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో, చావు లేని ఏ సత్పదార్థం ఉందో అది మనకు అనుభవం లేదు. ఉన్నా ఉందో కానీ దాని తాలూకు మనకు అనుభవం లేదు. అనుభవం ఎందుకు రావటం లేదంటే ఒకటి కామగ్రహాల కారణం, వాటిని తొలగించుకోవడానికి సాధన అత్యగ్గానం. ఆల్రెడీ అది ఉన్నదే ఉంది, అది మీకు అనుభవంలోకి రావడానికి ఏ విషయాలు అయితే అడ్డొస్తున్నాయో వాటిని తొలగించుకోవడానికి మీరు సాధన ఉద్దేశించబడండి. సాధన అంతవరకే. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఏదో నాకు తలంపులు వస్తూ ఉంటుంది. ఇప్పుడు జపం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. జపం అంటే ఏదో ఒక తలం పూజలను భగవంతుడి నామం తీసుకుంటారు. భగవంతుడి దానికి నామాలలో నీకు ఇష్టమైన నామం తీసుకోవచ్చు, అన్ని పేర్లు భగవంతుడికి నీకు ఇష్టమైన నామం తీసుకోవచ్చు. ఆ జపం చేయటం వల్ల నీకు ఉపకారం ఏంటంటే, అక్కర్లేని తలంపులు, ఈశ్వర స్టార్స్, ఉపయోగమైన తలంపులు అని నీకు రావటం మానసిక జపం చేయటం వల్ల అప్పుడు ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అని జపం మన వాళ్ళు పూర్వీకులు పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే, ఒక డివైన్ నేమ్ తీసుకుని ఇవాళ జపించడం వల్ల నీకు ఇతర తలంపులు రావటం ఆగిపోతుంది. అదే నీకు మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, మనస్సుకి లోచింపు కలగడానికి కూడా జపం ఉపయోగపడుతుంది. తర్వాత ధ్యానం, వాళ్ళు ధ్యానం పెట్టారు. ధ్యానం అంటే ఏంటి, ఏదో ఒకే వస్తుందో మనస్సును నిలబెట్టడం, మీ ఫేవరెట్ కానీ గురువు మీద కానీ, లేదా భగవంతుడి అవతారాల్లో రాముడు కృష్ణుడు ఎవరు. కొంతమంది విష్ణు భక్తులు అంటే అంటారు, మా విష్ణువు చాలా అవతారాలు ఎక్కారంటే నేను శివుడైన అవతారాలు, శివుడేమో అది నిత్యావతారమే. ఆ శివకేశ్వర దేవంలోకి వెళ్ళక నోట్లో దుమ్ము పడకుండా ఆ దేవంలోకి వెళ్ళి ధ్యానం ఒకే వస్తుందో మనస్సు నిలబడి అది మీ గురువు అవ్వచ్చు. తర్వాత లేకపోతే అవతార పురుషుడు ఎవరైనా ఒక అవతార పురుషుడు అవ్వచ్చు. ఎక్కడ చోట మీ మనస్సును నిలబెట్టి ఉంచాలి, ఏక వస్తువు మీద ఒకే వస్తువు మీద మనస్సును నిలబెట్టి ఉంచడం ధ్యానం. అలా నీరాబాయి ఉందనుకోండి, ఆ కృష్ణుడి రూపమే, కృష్ణుడి రూపం కృష్ణుడి నామం నీరాబాయి. ఆ కృష్ణుడి రూపాన్ని ధ్యానం చేసింది, కృష్ణుడి నామాన్ని స్మరించుకుని ధ్యానం చేసి ఎక్కడికి వెళ్ళింది, అది ఆత్మానుభవం కలిగింది, ఆ సత్యానుభవం కలిగింది, చైతన్య స్థాయిని ఆమెకు. మనం ఏ దేవతా స్వరూపం ఆరాధిస్తున్నాము, మనకి నిజం తెలియకైనా మనం ఆరాధించే దేవతా స్వరూపుడు తెలుసు, ఆయన నిజం దగ్గరికి మనం తీసుకెళ్తాడు. మన గురువుకి మనకి నిజం ఏదో తెలియకైనా మనం అర్చన చేసే గురువుని తెలిసేది నిజము, అంటే మనం ఆ గురువు ఆ నిజం దగ్గర తీసుకెళ్లే వరకు గురువు విడిచిపెట్టండి. కానీ ఒక్క విషయం, మనందరం కూడా ఈశ్వరుని అనుగ్రహంలో ఉన్నాం, గురువు అనుగ్రహంలో ఉన్నాం కానీ తెలియటండి. మనందరం ఎవరి అనుగ్రహంలో ఉన్నాం, గురువు అనుగ్రహంలో ఉన్నాం, ఈశ్వరుని అనుగ్రహంలో ఉన్నాం. ఈశ్వరు భక్తి, ఈశ్వరుడు బాధలు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. కానీ ఈశ్వరు దయలో ఉన్నాం, ఈశ్వరుడు కరుణలో ఉన్నాం, ఈశ్వరు అనుగ్రహంలో ఉన్నాం, కానీ ఉన్నామని తెలియటం లేదు. ఆ ఉన్నామని తెలిస్తే మనం భయరహిత స్థితిని పొందుతాం. మనకు అసాధ్యం ఉంది కానీ, మన అహంకారానికి అసాధ్యం ఉంది కానీ భగవంతుడికి అసాధ్యం అంటే ఏమి లేదు. భగవంతుడికి అన్ని సాధ్యమే, ఆయన అనుగ్రహంలో మనం ఉన్నాం. ఒకసారి మనం ఏమనుకుంటామంటే, మనకు అనుకూలమైన సంఘటనలు జరుగుతుంటే భగవంతుని దయ్యం మన మీద ఉందనుకుంటాం. మనకు అనుకూలమైన సంఘటనలు జరగకపోతే భగవంతుని దయ్యే లేదనుకుంటున్నాం. ఒకసారి అనుకూలమైన సంఘటనలు జరగకపోవడం కూడా ఏదో మంచి కోసమే అలా జరుగుతుంది, అది మనకు తెలియదు తొందరపడతాం. అది ఈశ్వరుడు రక్షణలో ఉన్నాం, ఆయన దయలో ఉన్నాం, ఆయన కరుణలో ఉన్నాం గుర్తింపు మనకు రావట్లేదు. భక్తులకు సాధ్యం అవ్వదు గుర్తించటమే. భక్తి లేని వాడికి అది గుర్తింపు సాధ్యం కాదు. తర్వాత ముందు మన ఆత్మజ్ఞానం ఏదో చైతన్యం ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, సరే ఆ విషయాన్ని ఆటంకండి. ఇప్పుడు మనం అందరం చేయవలసిన మీరు నేను అందరం చేయవలసింది ఏంటంటే, మనం అందరం అటు లాంచిలో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మనం అందరం చేయవలసింది ఏంటంటే సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. బ్రహ్మను గుణాతీతం అని చెప్తారు. అంటే గుణాతీతం అంటే రజోగుణానికి తమోగుణానికి సత్వగుణానికి అతీతం, గుణాతీతం అని చెప్తారు. సరే దాని ఉంచండి. మనం అందరూ ఏం చేయాలంటే సాధన ఇదే, సాధన అంటే ఇదే, తమగుణాన్ని తగ్గించుకోవాలి, రజగుణాన్ని తగ్గించుకోవాలి, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయగానే దాన్ని విధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సత్వగుణం కూడా గుణమే కదా, సత్వగుణాన్ని ఎలా తొలగించుకోవాలి, ఎలా తొలగించుకోవాలి అనుకోకూడదు. అలా అనుకుంటే అహంకరకి పరంకరం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సత్వగుణం గుణమే కానీ చాలా మంచి గుణం, అది చాలా మంచి గుణం. ఆ సత్వగుణం మనకు యోచించి కలిగజేస్తుంది, అంతర్దృష్టి కలిగజేస్తుంది, ఆత్మజ్ఞాన సంపార్జనకి సహకరిస్తుంది. ఆత్మజ్ఞాన సంపార్జనకి సహకరించి దానంటేనే తప్పుకుంటుంది. కానీ సత్వగుణం మనం లాక్కోకూడదు, దాన్ని లాక్కోకుండా లాక్కుంటే దానికి పరానికి చెడదు. దాని ఇలాగా కురిపి పెంచండి. ఇప్పుడు కురిపి తగ్గిపోయిందా చిన్న తెచ్చి కడుతుంది, ఆ తెచ్చి దానంటే ఊడిపోతుంది. మనం బలవంతం లాగితే మంచి పడుతుంది అది. అలాగే సత్వగుణాన్ని ఏం చేయాలంటే మనం దాన్ని పోగొట్టుకోవడం, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. రజోగుణం తగ్గించుకుంటూ రావాలి, తమగుణాన్ని తగ్గించుకుంటూ రావాలి. సత్వగుణం మీకు ఇప్పుడు ఏంటంటే, సత్వగుణం మీరు ఉంటే మీ శరీరం మీకు దూజిలా ఉంటుంది. సత్వగుణం కనుక మీకు ఉంటే అసలు మనస్సు మీకు దూజిలాగా, అసలు మనస్సు ఉందా లేదా అనిపిస్తుంది. శరీరం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. బాహ్యమైన సంఘటనలు ప్రభావం మీ బ్రెయిన్ మీద ఏం పడదు. అసలు ఈ ప్రపంచంలో ఏదో ఉందనుకుంటున్నారు, ఏమీ లేదు, ఉన్నదంతా కూడా చాలా మంది లోపల జరిగే సంఘటనకు అక్సెప్ట్ అవుతున్నారు. అలా ఉద్దరం అలా లోపల ఏ సంఘటన జరిగింది మీ అక్సెప్ట్. మీ అబ్బాయి పెళ్ళి అయిపోయింది అనుకోండి, మీ అబ్బాయి పెళ్ళి అయిపోయింది కదా, మీ మీద కొంచెం ఇష్టం తగ్గుతుంది. ఆ అబ్బాయి మీ కోళ్ళ మీద వాడికి ఇష్టం పెరుగుతుంది. ఏంటి మా అబ్బాయి మాకు దూరం అయిపోతున్నాడు, మా కోళ్ళకి దగ్గర అయిపోతున్నాడు, ఏడుస్తూ కూర్చోకుండా లోపల యొక్క స్వభావం అనుకోండి. ఏడుస్తూ కూర్చుంటే సాధన చెడిపోతుంది. అది లోపం. మీరు ఎవరికైనా ఉపకారం చేశారనుకోండి, అనుకోండి మీరు ఎవరైతే ఉపకారం చేశారో వాళ్ళు అందరూ మీ కృతజ్ఞతగా ఉంటారని అనుకోకండి. మీ కృతజ్ఞత అంటే మీకు చాకరీ కట్టడం ఉంటే సరిపోదు. ఏంటి వాళ్ళకి మనం ఉపకారం చేశాం, కొంత కూడా వాళ్ళకి మన పక్క గ్రాటిట్యూడ్ లేదని ఎలా అనుకుంటే మీకు లోకం యొక్క పోకడ తెలియటం లేదని అర్థం. ఆ కొత్తగా తెలియదు, అది తెలియదు బంగారం అనుకుంటారు. మీకు అర్థమవుతుంది, వాడికి నలుగురు ఐదుగురు పిల్లలు పుట్టే కానీ పిల్లలు ఏం చేస్తుంటే ఆయన గౌరవం ఉంటుంది మన అది పిల్లల పదానికి వెళ్ళిపోతున్నది. మరి ఆ ఏడుస్తూ కూర్చుంటాడు. దీనికి కారణం ఇది లోకమే. అంటే లోకం ఎటువంటిది అంటే కుక్క తోక లాంటిది. కుక్క తోక వంకర ఎవరు చేస్తాడు? ఎవరు కుక్క తోక వంకర ఎవరైనా చేయగలడా? ఎవరు చేయలేడు. అంటే మీ లోకాన్ని లోకాన్ని విడిచిపెట్టేయండి. మీ ఎదురు కేతనాన్ని ఉంటే చేయండి, కేతనాన్ని మంచి ఉంటే చేయండి, అక్కడ అది విడిచిపెట్టేయండి. అది కూడా నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, ఈ లోన్ అందరికీ ఎవరికోకూడదు. అలా దండించే దండని అది సాధించాను, ఇది సాధించాను, నేను అది వేరే తీసుకో చక్కని పెట్టి పనిచేయండి. అదే కృష్ణుడు గీతలు ఏం చెప్పండి, కర్తలేని కర్మలు చేయమని చెప్పండి. అంటే మీరు ఎవరికైనా ఉపకారం చేయాలంటే చెయ్యండి. వాళ్ళ దగ్గర కృతజ్ఞతలు వాళ్ళు మీరు చూపించండి. ఎందుకు చూపించారంటే అది లోకం. ఇవన్నీ సైన్యం వెళ్ళడానికి లోకం మీదకి వచ్చాం, కేవలం బట్ట కట్టుకోవడానికి అన్నం తినడానికి కాదు. మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామంటే సైన్యం వెళ్ళడానికి వచ్చాం. మనం శరీరం చనిపోయాక కొంతమంది పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, కొంతమంది పాపలోకాలకు వెళ్ళొచ్చు. కొంతకాలం మరి పాపలోకాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ పాపం కట్టేకి పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, పుణ్యలోకాలకు ఉన్న వాళ్ళకి పుణ్యం కట్టేకి వాళ్ళ పాపలోకాలకు రావచ్చు. కానీ అక్కడ అనుగ్రహించడానికి ఉన్నాయి, కానీ ఆ లోకాలు సాధన చేసుకోవడానికి అందులో ఒక లోకం పనికిరాదు. ఈ బాగా అర్థం చేసుకోండి. ఆ లోకాలు ఎటువంటి అంటే నన్ను శరీరం చనిపోయితే వెళతాను, అక్కడికి జీవుడు ప్రయాణం చేస్తాడు. వాడు వాడి కర్మానుసారం వాడు ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసినప్పుడు ఆ లోకాలు ఎటువంటి సాధనకు పనికొచ్చి లోకాలు కాదు. ఏం పనికిరాదు ఆ లోకాలు. మీకు పుణ్యం ఉంటే అనిపిస్తారు, పుణ్యం పాలకు ఏదో అనిపిస్తారు. మీరు పాపం ఉంటే దోషం ఉంటే దోషం పాలకు ఏదో అనిపిస్తారు. అక్కడ సాధన చేసుకోవడానికి ఏం ఉపయోగపడాలి లోపల. మళ్ళీ సాధన చేయాలంటే ఈ ప్లానెట్ పైకి రావాల్సింది, ఇక్కడ శరీరం ధరించవలసింది, ఇక్కడ ఎక్కడ మనం సాధన చేసుకోవాలి. సాధనకు పనికొచ్చి లోపల ఈ ప్లానెట్ ఒకటి, ఈ అష్టం ఒకటి. అది శరీరం చనిపోయి ఏదో చేద్దాం ఏదో చేద్దాం అలా అనుకోకుండా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడే మనం ప్రయత్నం చేసి ఆ శరీరానికి మరణం రాకముందే మరణం లేని స్థితిని పొందడానికి ఇక్కడే మనం ప్రయత్నం చేసుకోవాలి. కానీ మరణించిన తర్వాత మనం చేసేది ఇంకేమి లేదు. ఆ మరణించిన తర్వాత ఇంకా గోయింపు కండింపు తక్కువ. ఆ గోయింపు కండింపు స్థితిని పొందాలంటే ఇక్కడ రియలైజ్ చేయాలి. వస్తున్న చావు లేని సత్పదార్థాన్ని ఇక్కడే రియలైజ్ చేయాలి. అంటే మీరు అనవసరం గొడవలకి వెళ్ళకండి, మీకు అక్కర్లేని గొడవలకి వెళ్ళకండి. మీ మనస్సు ఏ కారణాల్లో బాహ్యముఖం అవుతుందో చూసుకోండి. వాండరింగ్ ఎందుకు వస్తుందో చూసుకోండి మైండ్కి. ఆ కారణానికి చెప్తే వాండరింగ్ కూడా అనిపోతుంది. మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోలేదు, జబ్బు కారణం పోతే జబ్బు కూడా పోదు. అంటే బహు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే లోకాన్ని కూడా లోకానికి వదిలేయండి. లోకం అనేది అలా ఉంటా ఉంటుంది. అందులో మనం ట్రైనింగ్ ఇచ్చాం, మనం ట్రైనింగ్ అయ్యి మనం బయటకు వచ్చేయాలి. ట్రైనింగ్ ఏదో కాలేజీలో చేస్తే కాలేజీలో కూర్చొని చదువుకుని బయటకు వచ్చేస్తాం. అలాగే లోకంలోకి వచ్చినప్పుడు ట్రైనింగ్ అయ్యి బయటకు పోవాలి. మనం ట్రైనింగ్ అయ్యి లోకం ఇది మటుకు ఈ ప్లానెట్ మటు. అంటే మనం ఏం చేయాలంటే ప్రస్తుతం బాగా సాధన చేసి సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి, సత్వగుణాన్ని నేర్చుకోవాలి. సత్వగుణం లేకపోతే సంపాదించాలి, ఉంటే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అది సత్వగుణం కూడా గుణమే కదా దాన్ని పాగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి ఏమవుతుందంటే మైండ్ కూల్గా ఉంటుంది, క్వైట్గా ఉంటుంది, బాడీకి కంఫర్ట్ ఉంటుంది. సత్వంలో ఉన్న వాడికి బాడీకి కంఫర్ట్ ఉంటుంది, మైండ్కి కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ ఇది కల్చర్, కంట్రోల్ ఇది సివిలైజేషన్, కంట్రోల్ ఇది ఎడ్యుకేషన్. ఇప్పుడు జపజ్ఞానం దేనికి? మనో నిగ్రహానికి. మనస్సుకి నిగ్రహం లేకపోతే దానికి లోచూపు కలగదు. దానికి లోచూపు కలిగితే కానీ లోపల వస్తువు దానికి, లోపల వస్తువు దానికి అనుభవం ఒక రాదు. ఈ మధ్యన ఒక భక్తుడు మాట్లాడుతూ నా దగ్గర మాట్లాడినాడు. రోజు దేవుని ప్రార్థిస్తున్నానని చెప్పాడు వాడు. భగవంతుని ఏమన్నా అడుగుతున్నామని అడిగాను. మాకు అరగతాలు కరగతాలు లేవన్నాడు. ఆ భక్తులు ఏమన్నా అంటే నీ కరగతాలు అరగతాలు మానేసామని, మాకు కరగతాలు లేవు ఇంకా అరగతాలు లేవు అని చెప్పాడు. వాళ్ళు భగవంతుని వెళ్ళి ప్రార్థిస్తున్నాయని చెప్పాడు. మరి ఏం అరగతాలు ఏంటంటే మాకు అరగతాలు లేవండి, ఏం అరగటాలు లేదన్నాడు. ఏమీ అరగటం లేదంటున్నాడు. రోజు ప్రార్థిస్తున్నారని చెప్పి గుడిలో కలిగితే మాటలు లేదు. నాకు టెంపుల్ పోయింది వ్యాధిస్ట్ ఉంది, టెంపుల్ కడుగుతున్నాను, భగవంతుని ప్రార్థిస్తున్నాను, కానీ ఏం అరగటం లేదన్నా. మరి ఏదో అడగొచ్చాం కదా మనం. మీరు అడగమంటే అడుగుతానండి. మరి ఏమని అడుగుతాను? ఈ ప్రార్థించేవాడు పోయే వరకు ప్రార్థిస్తామని చెప్తాడు. లోపల ఆ లోపల ఎవరు ప్రార్థిస్తున్నాడు? మనస్సు ప్రార్థిస్తాం. భగవంతుని ఎవరు ప్రార్థిస్తున్నారు? మనస్సు ప్రార్థిస్తాం. ఈ మనస్సు ఈశ్వరుని ఏదైతే అడగమంటాడో అది అడగం, అది అడగం. ఎవరు ప్రార్థిస్తున్నారు? మనస్సు ప్రార్థిస్తాం. ఆ ప్రార్థించే మనస్సు పోయే వరకు ప్రార్థిస్తాం. తర్వాత ప్రార్థించడానికి ఏం మిగలదు అన్నాడు. నాకు ఇంకా అదే అడగటాలు లేవండి. ఈ ప్రార్థించేవాడు పోవాలి, నేను అడిగితే ఇంకా అదే అడగాలి. అంతకంటే అడగటానికి ఈ లోకంలో ఏం కనపడటం లేదండి. ఏమి అడిగి తెచ్చుకున్నా నిలబడవండి. మన శరీరంలో నిలబడినప్పుడు ఏమి మనం అడిగి తెచ్చుకుని ఎంతకాలంగా కాలప్రవాహంలో అన్ని కొట్టుకుపోతాడు. నథింగ్ ఇస్ టూ హెవీ ఫర్ డెస్టిన్. ప్రార్థించేవాడు పోవాలి అక్కడ. ఆ ప్రార్థించేవాడు పోయే వరకు ప్రార్థిస్తాడట. ఆరు శాతం లేకుండా పోవాలట. ఎవరు ప్రార్థించేవాడు? నా జీవితం గమ్యం అదే అన్నాడు. అంటే ఇది విజయాపజయాలు కృష్ణుడు చెప్పాడు చేయటం నిందాస్తు చేయి. మిమ్మల్ని నిందించే వాళ్ళు ఉంటారు, స్వాత్రం చేసేవాళ్ళు ఉంటారు. ఆ బ్యాలెన్స్ చేసుకుంటాను నువ్వు బ్రెయిన్. ఎవరైనా నిందిస్తుంటే నీ మైండ్ ఎలా ఉంటుంది? స్వాత్రం చేస్తా అంటే ఎలా ఉంటుంది? అవి బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఒకసారి భగవంతుడు ఏం చేస్తాడంటే నీ టెస్ట్ పెట్టడానికి బాధ్యం చేయకుని సంఘటన కనిపిస్తూ ఉంటాడు. నీకెంత బలం, ఆధ్యాత్మిక బలం ఎంత ఉంది, నీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, నీ స్ట్రెంత్ ఎంత ఉందో చూడటానికి బాధ్యం కొన్ని సంఘటనలు కల్పిస్తూ ఉంటాడు. నీకోసం నీ స్ట్రెంత్ ఎంత ఉంది చూడటానికి, నేను పరీక్షించడానికి, అంతేకాదు నేను పాడు చేయటానికి కాదు. నీ స్ట్రెంత్ చూడటానికి భగవంతుడు కొన్ని కొన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంటాడు కావాలి. అది వ్యక్తి పరిస్థితిలో మీరు వ్యవహరింగ్ ఎక్కలేదు, వాంటింగ్ ఎక్కలేదు, తొందరపడకండి. ఈ జీవితంలో ఏదైనా సంఘటన జరిగినది భగవంతుడికి తెలియకుండా సంఘటన జరగటం లేదు, భగవంతుడికి తెలుసు. అయితే మీరు ఏం తొందరపడక్కర్లేదు. ఏదో అయిపోతున్నా ఏదో అయిపోతున్నా భయపడకండి, తొందరపడకండి. కనుక ఇంత మనశ్శాంతి ఒకేసారి వస్తాయి. లోపల వస్తువు నీకు ఎలుకలోకి వచ్చినప్పుడు శాంతి కూడా వచ్చింది. ఆ రెండు ఒకేసారి వచ్చేస్తాయి. ఎలుక శాంతి ఒకేసారి వచ్చేస్తాయి. ఆ శాంతి లోపల వస్తువు యొక్క స్వభావం, దాని స్వభావమేది అది ఉండటం. లోపల ఒక వస్తువు దాని స్వభావం ఉండటం, అది దాని స్వభావమే జ్ఞానం, దాని స్వభావమే శాంతి, దాని స్వభావమే చైతన్యం. సముద్రానికి కెరటాలకి తేడా ఏమి లేదు. కెరటాలను కూడా మనం నీటిని చూడగలుగుతాం. సముద్రానికి కెరటాలకి ఏమి లేదు. సముద్రం పైన కెరటాలు ఉంటాయి. అది కెరటం అనుకుంటున్నాం. కెరటం కూడా నీరే, సముద్రం కూడా నీరే. ఆ కెరటాన్ని నువ్వు నీరుగా చూడాలి. నీ నీరుగా చూడగలిగిన కొన్ని కెరటాలు రావు. అది నామరూపాలు అంతా ఆత్మే, అంతా చైతన్యం. నీ దృష్టి మనకు వస్తే, నీ చూపు మనకు వస్తే, ఎవరిని ద్వేషిస్తాం, ఎవరికి అపకారం చేస్తాం, అంతా తానే, అంతా తానే ఉన్నాడు. బుడగా మీరే, తెరటం మీరే, ముడుగు కూడా మీరే. అఖండ దృష్టి మనకు రావటం లేదు, అదే దృష్టి మనకు రావటం లేదు. అది ఇస్తే ఇక్కడ నాకు ఆత్మజ్ఞానం కలగదు. ఇప్పుడు సాధన అంటే ఏంటంటే, సాధన ఎంతకైనా లోపల వస్తువుని తెలుసుకోవడానికి సాధన ఇంకా ఆల్రెడీ ఉంద కదా. బాహ్య విషయాల వల్ల మనస్సు ఆకర్షణ, బాహ్య విషయాల ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉంటాయి, ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. నువ్వు మనస్సుకి మరలకుండా చూసుకో. మనిషి పాడైపోవడానికి అనేక అట్రాక్షన్స్, శరీరం చనిపోవడానికి అనేక రోగాలు, అలాగే జీవుడు పతనం అవడానికి అనేక ఆకర్షణ. ఏ ఆకర్షణలో నువ్వు పడకుండా చూసుకోవడమే సాధన, సాధన గమ్యం అంతవరకు. అది నీ మనసు లోపలికి తిప్పుకో. నీ మనసుకి కొంతమంది ఏకాంత వాసానికి వెళతా ఉంటారు కొంతమంది. ఏకాంత వాసం ఎందుకంటే వాళ్ళకి నోరు చూపు ఎంత ఉందో చూసుకుంటాను. కొంతమంది ఆశ్రమాలకు వెళ్ళి 10 రోజులు 20 రోజులు ఉంటా ఉంటారు. ఆశ్రమాలకు వెళ్ళి 10 రోజులు 20 రోజులు ఎందుకంటే వాళ్ళకి ఏకాంత వాసంలో నోరు చూపు చూసుకోవటం. ఇప్పుడు మీరు కుటుంబాన్ని సంవత్సరానికి ఒక 15 రోజులు మీరు కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళండి, అప్పుడు తెలిసి మీ కుటుంబం మీకు ఎంతో యామోహం ఉంది ఎంత లేదని. అప్పుడు అసలు మీకు మోహం ఉందా లేదా అటాచ్మెంట్ ఉందా లేదని మీకు తెలుస్తుంది. అటాచ్మెంట్ ఇస్ సీన్, ఇది అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ ఇట్ డెత్, దట్ బ్రింగ్స్ ఇట్ మెదర్. అంటే మీ మనసులో ఉన్న బలహీనతలు మీకు తెలుస్తూ ఉంటుంది, మనసులో ఉన్న మోహం తెలుస్తూ ఉంటుంది. తెలిసేది కానీ దాన్ని తొలగించడానికి మనం ప్రయత్నం చేయాలి. లోపలికి మనస్సుకి లోచూపు నేర్చుకోవాలని కల్చర్ అంటారు. అది ఎప్పుడు మనకు లోచూపు లేని వాడికి లోపల వస్తువు వెనుకపడదు. కొంతమందికి అసలు ఇన్నర్ లైఫ్ ఉండదు, కొంతమందికి అసలు ఆత్మ జీవితం వదిలేయండి, మానసిక జీవితం, ఇన్నర్ లైఫ్, లోపల జీవితం, లోపల సౌందర్యం, హృదయంలో ఉన్న సౌందర్యం, ఇన్నర్ లైఫే ఉండదు అసలు. ఆ లోపల ఆ వస్తువు తాలూకు వైభవం కానీ, దాని తాలూకు సౌందర్యం కానీ అది చూడాలనే కాంక్ష కానీ ఉండదు. ఈ లోకంలో 3 రకాల మనుషులు ఉన్నారన్నాడు రామకృష్ణుడు. ఒకడు బద్ధుడు, వృద్ధురాడు. వాళ్ళకి తిండి మాంసం తప్పించి ఇంకేమక్కర్లేదు. వాళ్ళు ఏంటి, కంచానికి సరిపడి తింటారు, మాంసానికి సరిపడి పడుకుంటారు. వాళ్ళు ఈ లోకానికి పనికిరారు, దేనికి పనికిపోయి లోకా సర్వాపం అదే. ఈ లోకానికి ఏమి ఉపయోగపడతారంటే, ఈ లోకానికి కొన్ని దేశానికి ఉపయోగపడద్దు, గ్రామానికి ఉపయోగపడద్దు, ఆ కుటుంబానికి కూడా ఉపయోగపడరు. ముందు మాంసం అక్కడికి నేస్తారు వాళ్ళు. దేశానికి సేవ చేస్తారు, ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళు ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగపడరు. ఇది బద్దీలు అన్నాడు. బద్దీ అంటే ఏం అక్కర్లేదు ఇంకా. ఇంకా పట్టే వాళ్ళ పట్టే వాళ్ళకి, అది పట్టే స్వర్గం, వాళ్ళు పట్టే మోక్షం, అది పట్టే తాక్షి. అక్కడ కడతామంటే దూడలోకి వెళ్ళిపోతారు, పచ్చగా చేసేప్పుడు ఎద్దుల్లోకి వెళ్ళిపోతారు. ఈ బద్దులు ఉండాలి కొంతమంది. వాళ్ళకంటే చెప్పిన రాజాలు వాళ్ళకంటే ఈ గోడకు బోధించడం మంచిది. వాళ్ళు బద్దులు, తర్వాత ముముక్షులు. వాళ్ళు మోక్షంలో లేకపోయినా వాళ్ళ జ్ఞానం ఏదో ఉంది, మనం సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. 10 మందికి ఉపయోగపడాలి, ఏదో సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి. ఏదో మనకు భగవంతుడు ఏదో సరిపడి ఇచ్చాడు కదా, ఆశకి అంతే ఉంది. ఏదో సమాజానికి కూడా ఉపయోగపడదాం, మనకు ఉన్నదానితో సమయం మనకు లేకపోతే ఎలాగైనా సమాజానికి ఇవ్వడం. ఉన్న ఏదో ఉంది కదా సమాజానికి ఉపయోగపడదాం. మనం ఆంజనేయ స్వామిగా ఉండక్కర్లేదు. ఆంజనేయ స్వామికి అసలు సొంత పని అంటే లేదు అసలు. అందుకే గుడికెట్టి దేవుడికి రాముడి కంటే ఎక్కువ ఆరాధిస్తున్నాం. ఆంజనేయ స్వామి రామదాసుడు, రామ దోత, రామ భక్తుడు. రాముడి కంటే రాముడి భక్తుడికి ఆలయాలు ఎక్కువ ఉండాలి. ఇంతేకాదు స్వార్థం తెలియదు. ఆయన జీవితంలో ఈ పని నా సొంత పని చేసుకున్నట్టు మీరు ఆంజనేయ స్వామి చరిత్ర కలిగితే ఆయన ఈ సొంత పని చేసుకున్నట్టు ఎక్కడ కనపడదు. అంత దైవ పని, దేవుడి పని అంటే గాడ్ స్వర్క్ అంతా భగవంతుడు. భగవంతుడి పని తప్పించి ఈ పని నేను సొంతంగా చేసుకున్నాను ఎక్కడ. ఇప్పుడు జ్ఞానం అంటే మనం 24 గంటలు ధ్యానం చేయడం, 24 గంటలు జపం చేయడం, 24 గంటలు సత్సంగం చేయడం అంటే ఎంతో కొంత మనం సమాజానికి ఉపయోగపడతాంటే, అలా ఉపయోగపడుతుంటే అది కూడా మన జ్ఞాన సంపాదనకి సహకరిస్తున్నారు. గుర్తుపెట్టుకుని అమృత అమృతత్వం పొందడానికి, అమృతానుభవం పొందడానికి మనం ఏదో మనకి చేతనైన సహాయ సహకారం చేస్తుంటే అది కూడా అమృతానుభవం పొందడానికి ఉపయోగపడదు, మనస్సు పాల్పడదు. మనం ఏం చేస్తామంటే సాధన పేరు, సాధన ఎందుకంటే మనస్సు చిరిగిపోవటానికి. మనం ఈ సాధన పేరు చెప్పి మనస్సు చిక్కబడతాం. మనకి సాధన పేరు మీద మనస్సు పలచబడాలి. సాధన పేరు మీద మనస్సు చిక్కబడకూడదు. మనస్సు చిక్కబడతానంటే సాధన కాదు, మనస్సు చిరిగిపోవాలి. మనస్సు చిరిగిపోతే కానీ లోపల వస్తూ మనకి ఎరుకులోకి రాదు. మనం చెప్పే మాట వల్ల, మనం చేసే పని వల్ల, మనకు వచ్చే తలంపుల వల్ల మనస్సు పలచబడాలి. ఉదయక తెర తెగిపోవాలి, మనస్సు అనే తెర తెగిపోవాలి, అది చిరిగిపోవాలి. బద్ధులు, బద్ధులే ముద్దులు, అలాగే ముముక్షులు అంటే మన గురించి ఎప్పుడో చెప్పాడు రామకృష్ణుడు. మనంటే మన ఎటువంటి వాళ్ళు అంటే ఏదో ముందు తెలుసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నాం. వ్యక్తిగత బుద్ధుడి ప్రాప్తిలో లేము, అది జ్ఞానుల పాఠంలో లేము. ఏదో ఉంది సంతం, ఏదో ఉంది తెలుసుకోవాలి, జ్ఞానం సంపాదించాలి, కష్టపడాలి, ఇంకా మోక్షాన్ని సంపాదించుకోవాలి. అది ఫైనల్ స్టేజ్, చివరి స్టేజ్, ఆ నిర్వాణ సుఖాన్ని పొందాలి, ఆ పూర్ణ స్థితిని మనం పొందాలి, పూర్ణ సుఖం మనకు అనుభవంలోకి రావాలి. భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నారు, అదేదో మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. లోకానికి అతీతంగా ఏదో ఒక వస్తువు చైతన్యం, లోకానికి ఆధారంగా ఏదో ఒక వస్తువు ఉందంటున్నారు. లోకానికి ఆధారంగా ఉన్న వస్తువు మన హృదయంలో కూడా ఉందంటున్నారు, అదే నిజమంటున్నారు, అది ఒకటే నిజమంటున్నారు. అయితే అది ఏదో తెలుసుకుందాం అని ప్రయత్నం చేస్తున్నాం. అందరం మనం అందరం ముముక్షువులు, అంటే జిజ్ఞాసువులు. అంటే ఈ జ్ఞానం రాలేదు కానీ జ్ఞానం కోసం, ఆ జ్ఞాన సంపూర్ణం కోసం ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత జ్ఞానం అంటే శబ్ద పురుషులు. ఈ ముముక్షులు ప్రయత్నం చేసి, జిజ్ఞాసుడు ప్రయత్నం చేసి, ప్రయత్నం చేసి వాళ్ళు సాధన చేసి, సాధన చేసి అరిగిపోయి, ఆ ఎముకలు కూడా అరిగిపోయి వాళ్ళు సాధన చేసి జ్ఞానాన్ని పొందుతారు. ఈ మూడు రకాల మనుషులు మనకు లోకంలో కనిపిస్తారు, బద్ధుడు, ముముక్షులు, తర్వాత ఎవరు, జ్ఞానులు. అదే రామకృష్ణుడు ఫండమెంటల్గా ఏం చెప్పాడంటే, ముందు మీరు క్షేమలుగా ఉండటం నేర్చుకోండి అన్నాడు. క్షేమల దగ్గర ట్రైనింగ్ అవ్వండి అన్నాడు. ఇసిగా పంచదార కలిపేసి, ఇసిగా పంచదార కలిపేసిన చోట పడేస్తున్నట్లే, ఆ క్షేమలు వచ్చి ఏం చేస్తాయని, పంచదార పట్టిపోతాయని ఇసుక అక్కడ వదిలేస్తాయి. అలాగే నువ్వు ప్రపంచంలో మంచిని తీసుకో, చెడ్డను వదిలే. ప్రపంచంలో నూటికి నూరు రూపాయలు మంచి ఉండదు, నూటికి నూరు రూపాయలు చెడ్డ ఉండదు. ప్రపంచంలో లోకం అంటే మంచి చెడ్డలు మిశ్రమైన లోకం. కేవలమో మంచి ఉండదు, కేవలం చెడు ఉండదు. లోకాలు రెండు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడు ఏం చేస్తున్నాయి, పంపదారు తీసుకుని ఇసుకు నెల వదిలేస్తలేవు. ఈ లోకంలో మంచి లేదు, మంచిందే తీసుకో, చెడుంటే వదిలి. ఆ చేమల దగ్గర ట్రైనింగ్ అవ్వు అన్నాడు రామకృష్ణ. చేమలో నీ గురువుడు ప్రస్తుతానిక చేమలు చూసి నువ్వు ట్రైనింగ్ అవ్వు. అంటే నువ్వు నీ ఆలోచన చూపు లోతుకి వెళ్ళాలి, ఆలోచన లోతుకి వెళ్ళాలి, నువ్వు లోతు లోతుకి వెళ్ళాలి. కొంతమంది లోతు మనుషులను ఉంటారు, వాడు చాలా క్వాలిటీగా ఉంటారు. అలాగే రామచంద్రమూర్తి కూడా చాలా లోతైన మనిషి. మన అవతార పురుషుడు రాముడు కూడా చాలా లోతైన మనిషి, చాలా డీప్గా ఉంటాడు. కొంతమంది నిఖిలితనం రాముడిలో నీకు ఎక్కడ నిఖిలితనం కనపడదు, చాలా డీప్గా ఉంటాడు. సీతమ్మ దగ్గర లక్ష్మణాన్ని కాపలా పెట్టి వెళతాడు మారీచిని సంహారం చేయడానికి. సరే ఏదో మాటలు సీతమ్మ, ఏదో మాట్లాడిందని లక్ష్మణుడు సీతమ్మ వదిలేసి వచ్చేస్తాడు. రాముడు ఎదురుపడతాడు. నేను సీతమ్మ దగ్గర కాపలా ఉండమంటే నాకు ఎలా విడిచిపెట్టి వచ్చామంటే, నానా మాట్లాడినా మాటలు భరించలేక నేను సీతమ్మని విడిచిపెట్టి వచ్చేసానని చెప్తాడు. ఎవడు, లక్ష్మణ స్వామి. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, సీతమ్మ ఎన్ని మాట్లాడినా పొరపాటు నీదే అన్నాడు లక్ష్మణుడు. ఇంకేదంటే పని చెడిపోయింది. నేను ఇక్కడే నేను ఇంటికైనా కాపలా పెట్టాను, మనం లేకపోతే రాక్షసులు సీతమ్మని తినేస్తారు, లేకపోతే ఎక్కడికైనా తీసి అపహరిస్తారు, సీతమ్మని అపహరిస్తారు. ఇప్పుడు నువ్వు వచ్చేసా రెండట్లు ఏదో జరిగి ఉంటుంది. సీతమ్మని అపహరించడంలో జరిగి ఉంటుంది, లేకపోతే సీతమ్మని భక్షించడంలో జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ ఆవిడ ఏదో ఉందని ఆ మాటలకు నువ్వు ఉద్రేకపడి వచ్చేసావంటే పొరపాటు నీది. ఆ మాటలకు నువ్వు అంత ఎమోషన్ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు కార్యం చెడిపోయింది, పని చెడిపోయింది అంటాడు రాముడు. ఎవరు మాట్లాడినారో నా పని చెడగొట్టుకోవడం అన్నాడు రామచంద్రమూర్తి. అంటే మనం తొందరగా వికారాలు తెచ్చుకోకూడదు, తొందరగా ఉద్రేక పడకూడదు. ఎమోషన్ లేరు, డివోషన్ లేరు. ఇది బాగా అర్థం చేసుకోండి, ఎమోషన్కి డివోషన్కి సంబంధం లేదు. డివోషన్ మంచిది, ఎమోషన్ మంచిది కాదు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న విషయానికి ప్రతిస్పందన రియాక్ట్ అయిపోతుంటారు. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయిపోతుంటారు. దర్ ఇన్సల్ట్, దర్ ఇంజరీ, దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. మీకు మహాత్మా గాంధీ జీవించేటప్పుడు చదువుతుంటే ఆయన ఎన్ని అవమానాలు భరించాడో తెలుస్తుంది. అంటే ఎన్ని అవమానాలు భరిస్తేనే కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్ముడు అవ్వలేదు. మీ క్షేమం కోరే వాళ్ళు ఏదైనా మీరు చిన్న మాట అంటేనే గేరు చేయలేదు. ఎందుకు మీ మనసు లోపలికి ఎలా వెళుతుంది, మీరు లోచించే వాళ్ళు వస్తుంది, అంతర్దృష్టి ఎలా కలుగుతుంది, అంతర్దృష్టి లేని వాడికి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది. ఇప్పుడు గాలి వేస్తుంటే రాళ్ళు చెట్టు ఆకులు ఏదైనా అటు ఇటు ఊరిపోతాయో, జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మీ మనసు అటు ఇటు ఊడిసిరాడుతంటే మీ మనసు ఇంకా లోపలికి వెళ్ళగడుతుంది. ఆత్మజ్ఞానానికి మీరు ఎలా ఫిట్ అవుతారో, మీకు యోగ్యత ఎలా వస్తుంది, అర్హత ఎలా వస్తుంది, రానే రాదు. మీ మనసు ప్రశాంతంగా ఉందనుకో, ఇది మనం శాంతిని కాపాడుకోవాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, మీరు సర్వకాల సర్వావస్థలో మీరు ఎక్కడున్న శాంతిని కాపాడుకోండి. మీ శాంతిని ఎప్పుడు చెదిరిపోనివ్వద్దు, మీ శాంతిని పాడు చేసుకోకు. మీరు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, మీ శాంతిని మట్టికి మీరు పోగొట్టుకోవద్దు. ఇంకా శాంతచిత్తం ముఖ్యమన్నాడు రాధాకృష్ణ. చెప్పాడు, స్త్రీకి అనుకూలమైన భర్త దొరకటం కంటే, భర్తకు అనుకూలమైన భార్య దొరకటం కంటే, నచ్చిన ఉద్యోగం దొరకటం కంటే, నచ్చిన అధికారం దొరకటం కంటే, శాంతచిత్తం గలవాడి సృష్టిలో అదృష్టం ఉంటుంది. అది నీ ప్రశాంతిని, నీ ప్రశాంతతను కాపాడుకో, నీ శాంతిని కాపాడుకో. నీకు ఆత్మలో లయం కావలసిందే మనస్సు. లోపలన్న చైతన్యంలో మనస్సు లయం వల్ల మనం చేసే సాధన హృదయంలో ఉంది. ఏదో హృదయంలో ఉంది, హృదయంలో ఉంది. మనం అందరం ఇప్పుడు హృదయంలోనే ఉన్నాం. హృదయంలో ఎప్పుడు ఒకటిగానే ఉంటాం. నిద్రలో అందరూ సమానమే, శ్మశానంలో కూడా సమానం. మన హృదయంలో కూడా మనం సమానంగా ఉన్నాం. ముందు నాటికైనా, ముందు నాటికైనా, ఈ జన్మకైనా, రాబోయే జన్మకైనా మనం జ్ఞానం పొందవలసింది హృదయంలో. మీరు ఏదో దొంగనే దొంగనే అంటున్నారు. ఈ దొంగని మూలంలో లోపల ఉందంటున్నారు. ఆ లోపల ప్లేస్ అది అక్కడే స్వర్గం ఉందంటున్నారు, వైకుంఠం ఉందంటున్నారు, నారాయణుడు అక్కడ ఉంటున్నారు, అక్కడ ఉన్నాడంటున్నారు. వాడిని చూడటానికి ప్రయత్నం చేస్తాను, మళ్ళీ ఈ దొంగని వెళ్ళి వస్తాను ఏంటంటున్నారు. వాళ్ళు సాధకులు, వాళ్ళు ఇంటికి వెళ్ళి సాధన చేసుకుంటున్నారు అన్నమాట. పాపం కబుర్లు కాకరకాయలతో సరిపెట్టకుండా సాధన చేసుకుంటున్నారు. ఇక్కడ రహస్యం ఉంది, వాడిని వదిలేసి చూడాలి. మీరు నిజాన్ని, మూలాన్ని, నిజాన్ని వదిలేసి చూడాలి. మీరు అడ్డొస్తున్న మాట నిజమే, నేను గ్రహిస్తున్నాను, మీరు చెప్పింది కూడా నిజమే. మీ నిజాన్ని నిలాన్ని, నిజాన్ని మూలాన్ని మనం ఎడతాం. ఎక్కడికో ఎవడో పీచుకోవడం వస్తాడని పీచుకుని పెడతాడు, లేదా తంటాలు పెడతాడు. మనం ఏం చేస్తాం? వాడిని తప్పించేసి వెళ్ళిపోతాం. అలాగే ఈ నిజాన్ని అతిక్రమించి నిజాన్ని, ఆ నిజాన్ని అత్యతంగా నిజాన్ని వదిలేసేద్దాన్ని చూడగలరు. నిజాన్ని మూలాన్ని చూడగలరు. నిజాన్ని అడ్డొస్తున్నది రైతే, అది ఇంటికి అడ్డొస్తుందంటే అది పోదాం కదా ఇష్టపడదు. అయితే నిజాన్యానికి అతీతంగా ఉండి, నిజాన్యానికి అతీతంగా, మనస్సుకి అతీతంగా ఉండి మూలాన్ని చూడగలగాలి. అప్పుడు మీకు మూలాలు వ్యక్తమవుతుంది. ఇది అడ్డుగా అనకూడదు, ఇది అడ్డురావడం చూస్తుంది. కానీ దీని గొడవ వదులుకోవాలి, దీని గొడవ వదులుకో. అంటే మర్చిపోతే ఏమీ లేదు, ఎవరికి మీ ఎండెండెక్స్ పరగెత్తాను. కొంతమంది జరిగిపోయిన గొడవలనే తలపెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి సాధన చెడిపోదు. మర్చిపోతే ఏమీ లేదు, మర్చిపోవటమే మందు. మీకు శాంతిగా ఉండాలంటే ఒక మందు ఉంది. మీ జీవితంలో భూతకాలం అంతా మర్చిపోండి. భూతకాలం అంతా మీరు మర్చిపోతే మీరేది శాంతి, అశాంతి అసలు మీకు కనపడదు. కొంతమంది ఒంటిగా కూర్చుని ఇంటిగా జరిగిపోయిన సంఘటనలనే తలపెట్టుకుంటూ ఉంటారు. ఎల్లం ఎలాడండి, పొలం ఎలాడండి, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలాడు. ఈ జరిగిపోయిన సంఘటనలు తలపెట్టుకోవడం మీకు సాధన సాగదు. లోచింపు రాదు, లోపిస్తు రాదు. మీరేమవుతున్నారు, రజోగుణం పెరిగిపోతుంది. మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది. మళ్ళీ రజోగుణంలోకి వచ్చేస్తారు. భగవంతుడికి దూరం అవుతాం, ప్రపంచానికి దగ్గర అవుతాం. అంటే మండ ఏంటంటే, మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగిన, మీ దేహం యొక్క ప్రారంధాన్ని అనుసరించేటువంటి సంఘటనలు జరిగిన, అని కంప్లీట్గా మర్చిపోండి. మర్చిపోతే మీ మనసు ఆనిగిపోతుంది. అదే మండు. ఎవరైనా మిమ్మల్ని అవమానం చేశారనుకోండి, వాళ్ళు అవమానం చేశారు, వాళ్ళు అవమానం చేశారు, మీరు ఎలా అనుకుంటా ఉంటారనుకోండి, చివరికి అది మర్చిపోవడం జరగదు కాదు. వాళ్ళని ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలన్నప్పుడు మళ్ళీ ఏమంటుంది, ఏమడ్డొస్తుంది, మీరు రజోగుణం వచ్చేస్తాం, మళ్ళీ మాయలో పడదు. అంటే భగవంతుడి యొక్క పాదాలను మనం ఆశ్రయించకపోతే గుణాల్లోంచి బయటపడలేదు. మిమ్మల్ని ఎవడో అవమానం చేశాడనుకోండి, వాడి సంగతి భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడి గుదిరండి, మీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటాడు. మనకి మనసుకి చేపలియానికి కూడా కారణం ఏంటంటే, భగవంతుడి మీద ఉండవలసినంత నమ్మకం మనకు లేదు. అది ఇప్పుడు చేపలియానికి కారణం. భగవంతుడి మీద పూర్తిగా మన విశ్వాసం ఉంటే భగవంతుడిని చెల్లించదు. అసలు డౌటింగ్ మామూలు. మనం ఎన్ని డౌట్లను తీర్చుకుంటాం? ఒక సందేహం తీర్చితే ఇంకో సందేహం వస్తుంది, ఒక సందేహం పోతే ఇంకో సందేహం వస్తుంది. ఎన్ని సందేహాలను మనం పోగొట్టుకుంటాం? అన్ని సందేహాలు వస్తూనే ఉంటాయి. సందేహించేవాళ్ళు అంతకాలం సందేహాలు వస్తూనే ఉంటాయి. అసలు సంశయ ఎవరికైనా వీడు సంశయిస్తున్నాడు, ప్రతి విషయానికి సంశయిస్తున్నాడని నువ్వు చూసుకుంటే, ఆ సంశయించేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడి నుంచి వేస్తున్నాడు అని చూసుకుంటే ఆ డౌట్ ఎట్లండి? వాడు మూలాన్ని వాడు చూసుకున్నాడు, అసలు వాడు వినియోగ సంగతి తెలుస్తున్నట్టు. నిజానికి దాని మూలాలు చూసేటప్పుడు మనకేం తెలుస్తుందంటే, అది అసలు వినియోగం సంగతి తెలుస్తుంది. దాన్ని పోగొట్టుకోవడానికి మనం చేసిన ప్రయత్నం చూసి మనం నవ్వుకుంటాం. అంటే దాన్ని దాచి చూడాలి, దాన్ని మూలకం చేసి చూడాలి. అది మూలక మూలకలంపును అతిక్రమించి మూలకలంపు మూలాలను చూడాలి. మూలకలంపు పక్క లేకుండా పో. అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, నీ పాడుబుద్ధికి జ్ఞానం రాదు, నన్ను అర్చన చేయగా చేయగా, నన్ను ప్రార్థించగా ప్రార్థించగా, నాకు ఇష్టాన్ని పని నువ్వు చేస్తూ ఉంటే, నా ఇంటి నీకు గౌరవం ఉంటే, నేను చెప్పి యొక్క మాటను అర్థం చేసుకుని ఆచరించడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే, నీ పాడుబుద్ధిని తొలగించి ఇటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తే నేను అనుభవంలోకి వస్తాను, అటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తాను అర్జున అన్నాడు. భక్తిని మంచి పెట్టకూడదు. మంచి భక్తి మనకు జ్ఞానాన్ని తెచ్చిస్తుంది, భక్తి మనకు జ్ఞానాన్ని పట్టిస్తుంది. భక్తి జ్ఞానానికి తల్లి. అంటే భక్తిని పోషించుకోవాలి. సత్వగుణాన్ని ఎలాగైతే మనం పోషించుకోవాలంటున్నామో అలా భక్తిని పోషించుకోవాలి. భక్తి వల్ల మనకి జ్ఞానం కలిగింది. అంటే నువ్వు విచారణ మార్గంలోకి వెళ్ళి విచారణ మార్గం ఏమి? ఇప్పుడు విచారణ మార్గం అంటే ఏమిటండి అంటే ఉంటారు. ఏది మనకి నేనుగా వ్యక్తమవుతుంది? ఏది మనకి విచారణ మార్గం అంటే జ్ఞాన మార్గం. ఏది మనకి నేనుగా వ్యక్తమవుతుందో, ఏది మనకి నేనుగా వ్యక్తమవుతుందో దాని ఆదిని చూడటమే, అది జన్మించే స్థలాన్ని చూడటమే విచారణ మార్గం యొక్క లక్ష్యం. ఏదైతే మనకు నేనుగా వ్యక్తమవుతుందో దాన్ని తొలగించుకోవటమే విచారణ మార్గం యొక్క లక్ష్యం. ఏదైతే మనకి నేనుగా వ్యక్తమవుతుందో దాన్ని తొలగించుకోవటానికి విచారణ మార్గం యొక్క, అదే జ్ఞాన మార్గం, అదే విచారణ మార్గం, అదే డిస్క్రిమినేషన్, అది ఒక పద్ధతి. తర్వాత శరణాగతి పద్ధతి. శరణాగతి పద్ధతి ఏంటంటే ఉన్నది భగవంతుడే, అసలు మనం లేవు. అయితే భగవంతుని తెలిసాడో మనం లేవని పండుగ తెలుస్తుంది. భగవంతుని తెలుసుకునే వరకు మనం ఉన్నాం, భగవంతుడు ఉన్నవాడు తెలుస్తుంది. హరిని తెలుసుకున్నాడో తెలుస్తుంది అట్లు, మనం లేదు ఉన్నవాడు హరి అని. కొంతమంది అంటూ ఉంటారు ఈ మధ్య డిప్రెషన్లోకి వెళ్ళామంటారు. వాట్ ఇస్ డిప్రెస్డ్? మనం ఎప్పుడు దండ పెట్టుకున్నాం అనుకోండి, మనకి దండ వచ్చేసింది. ఆ దండ పెట్టుకుని ఎవరు లోపల ఎవరు దండ పెట్టుకుంటున్నారు? దొంగదైనా దండ పెట్టుకుంటుంది. అవి ఈ దండ పెట్టుకునే నేనెవరు అని ఆ నేను ప్రశ్నించు. ఆ నేనేం చేస్తుంది? దాని మూలంలోకి జరుగుతూ ఉంటుంది. ఎందుకు దాని మూలంలోకి వెళ్ళగలగలగలగ దాని మూలస్థానం తెలుసు. మూలకలంపు మూలస్థానం ఉపయోగించి తెలిసిందో ఆ మూలకలంపు అడ్మిషన్ అయిపోతుంది. అప్పుడు ఈ మూలకలంపు వచ్చిన దండైపోతుంది, అది కూడా తప్ప లేకుండా పోతుంది. ఆ యోచింపు లేక అది మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్వు సాధన దేనికోసం చేస్తున్నావు? సాధనతో పనేముంది, లోపల వస్తువు ఉంది కదా, దాన్ని నువ్వు కనిపెట్టవలసిన పనేముంది. నీ ఇష్టాలు నీ అయిష్టాలు ఆ వస్తువుని తెలుసుకోవడానికి అడ్డొస్తున్నాయి. నీ సాధన నీ ఇష్టాలని అయిష్టాలని పోగొట్టుకోవడానికి అక్కడ నీ సాధన నిలబెట్టు. అదే సాధన యొక్క కన్ను. ఇప్పుడు నీ లోపల ఆనందం దొరి ఆనంద సముద్రం ఒకసారి పొంగి నీ సహస్రాన్ని ముంచుతాను అనుకోండి, మీకు అనుకూలమైన మాటలు చెప్పిన ఎవరైనా ప్రతికూలమైన మాటలు చెప్పినా మీ మనసు అక్కడ వెళ్ళి పోవాలి. పంచదారులు చేయం పడ్డమని అనుకుని దాన్ని బయటికి రమ్మంటే రాదు ఇంకా. అలాగే మీ హృదయంలో ఆ హృదయంలోని ఆనందానికి రుచి పడిందనుకోండి, మీ హృదయంలోని ఆనందం నీకు అనుభవంలోకి వస్తాననుకోండి, అని మనం బయట సంగతులు మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, మనుషులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, మీ సంసార పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, మీ మనసు చెదరదు, మీ మనసు కదలదు. మనకి ఏ సంఘటన మన జీవితంలో ఏ సంఘటన జరిగినా పరమేశ్వరుడు తెలియకుండా సంఘటన జరుగుతుందని మీరు అనుకోకండి. ఇంకా ఈశ్వర ప్రణాళికలు ఏదో ఉంది. తర్వాత మన పూర్వజన్మలకి ఈ జన్మకి అనుబంధం ఉంటుంది. ఒకసారి జన్మాంతర అనుబంధాన్ని బట్టి అది అలా వెళుతూ ఉంటుంది. కొన్ని కొన్ని స్నేహాలు చూడండి, శ్మశానానికి ఇల్లు వరకు స్నేహంగా ఉంటారు. రమణ మనుషులు ఏమి విశేషం లేదని మీరు అంటారనుకోండి, మా మనసు చెదరదు. ఎవరి రక్షణలో మేము ఉన్నామని వాడు లేదని మేము ఎలా అనుకుంటాం? వాడికి జ్ఞానం లేదని మేము ఎలా అనుకుంటాం? ఎవరు అనుగ్రహంలో ఎవరు దైవంలో మాకు జ్ఞానం కలుగుతుందో వాటిలో విశేషం ఏమి లేదని పంచదారులో చీపలేదని మీరు చెప్తే నమ్మేయడం ప్రమాణికులు ఏమి కాదు. మేము ఇంకేంటి పంచదార ఆలయాన్ని గుర్తు చూశాం కాబట్టి మీ గాలిపటాల్లో లేదు ఎన్ని గాలి వచ్చేది పోవటానికి. ఎవరు ఉండటం వల్ల మనం ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తుందో వారి లేవనేటువంటి ముడుపు ఏం కాదు. ఎప్పుడు కూడా మానవుడు సొంత ఆలోచన విడిచిపెట్టకూడదు, ఎత్తివాడి దగ్గరకి ఉండకూడదు. మీరందరూ సాధకులు అంటున్నారు, ఎంతో ఒకసారి మన మనసు సంతోషంగా ఉంటుందండి, ఒక్కొక్కసారి సంతోషంగా ఉంటాం లేదు, ఒకసారి సంతోషంగా ఉంటుంది, ఒకసారి సంతోషం పోతుంది. మనసు ఒకసారి సంతోషంగా ఉంటుంది, ఒకసారి ఏమో సంతోషం పోతుంది, ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది, ఒక టైంలో సంతోషం ఉంటుంది, ఒక టైంలో సంతోషం పోతుంది. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే ఆ సంతోషం ఎవరికి వస్తుంది, ఆ సంతోషం ఎవరికి వస్తుంది, ఆ సంతోషం ఎవరికి పోతుంది, ఆ నేను అర్థం చేసుకుంటే ఆ నేనని అర్థం చేసుకుంటే ఆ సంతోషం ఉన్నా ఒకటే పోయిన ఒడ్డని సంగతి నీకు తెలుస్తుంది. గొప్ప వండర్ఫుల్ టీచర్. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏదో ఒకటి వస్తున్నావు అని చెప్పి సబ్జెక్ట్ కాదు. ఇట్ ఈస్ ఎ ట్రూ సైన్స్, దిస్ ఈజ్ ఎ రాయల్ సైన్స్, దిస్ ఈజ్ ఎ రియల్ సైన్స్. ఇప్పుడు నీకు ఏదైనా సంతోషం వస్తుంది ఒకసారి, మళ్ళీ సంతోషం పోతూ ఉంటుంది. ఎప్పుడు ఉండదు సంతోషం, మళ్ళీ సంతోషం పోతూ ఉంటుంది. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది. ఆ సంతోషం ఎవరికి వస్తుంది, మళ్ళీ ఎవరికి పోతాం? నీ లోపల ఎవరికో వస్తాను సంతోషం, నీ శరీరానికి రావటం లేదు సంతోషం, నీ శరీరానికి రావటం లేదు నీ సంతోషం. ఎవరో నీ లోపల ఒక నేనుకి వస్తాను, మళ్ళీ ఆ పోయిన ఆ నేను ఇంటికి పెట్టి సంతోషం పోతాను. భగవాన్ చెప్పి ఆ నేను ఎవరో ఏ సంతోషం ఏ నేనికి సంతోషం వస్తుందో ఏ నేను ఇంటికి పెట్టి సంతోషం నిండిపోతుందో ఆ నేను సరిగ్గా అర్థం చేసుకుంటే నీకు వచ్చే సంతోషం వచ్చినా అది పోయినా దాన్ని నువ్వు లేదని సంగతి నీకు తెలుసు. దేహం ఉండగా దేహం ఉంటే సంతోషించి, దేహం పోతే ఏడ్చి లోకం కనిపిస్తుంటే సంతోషించి, లోకం పోతే ఏడ్చి ఆ దేని మీద అర్థమైతే ఈ సంతాలన్నీ పోతాయని చెప్తున్నారు. అది ఇంకోటండి, మన శాంతి కోసం, మన సుఖం కోసం, మన ఆనందం కోసం లోకం మీద ఇతర మీద ఎంతకాలం ఆధారపడి ఉంటాం? ఈ మనోత్తుకుని మీద ఎంతకాలం ఆధారపడి ఉంటాం మనం? ఎవరు మనల్ని పొగుడతారని కనిపి, ఎవరు సన్మానం చేస్తారా, ఎవరు పొగుడతారా, అప్పుడు మనకు సంతోషం వస్తుందంటే మరి అది సన్మానం ఎవరు చేయరు, ఎవరు పొగడం చేయిస్తే కూర్చోమంటారా? ఎవరు గౌరవిస్తారని కనిపెట్టుకుంటాం, ఎవరు గౌరవిస్తారు, ఎవరు సన్మానాలు చేస్తారు, ఎవరు పూజిస్తారని కనిపెట్టుకుంటే ఈ సన్మానాలు చేస్తే సంతోషించి ఈయన ఎవడు, ఈ పూజిస్తే సంతోషించి ఈయన అనవడు, అసలు వీడి కొంత విలువ ఉందా ఆ సన్మానాలకి విలువ ఉండటానికి? మీరేం తెలియదు, అయ్యాలని తెలియదు, మీరెవరో తెలిస్తే అసలు ఇవి సన్మానాలకి, గౌరవాలకి, అగౌరవాలకి అటువంటి అస్తిత్వం లేదు సన్నతనికి తెలుస్తుంది. ఈ నేను మీకు అర్థమైతే గౌరవం లేదు, అగౌరవం లేదు. మన సాధన పరిచయలేదు, మన సాధన యొక్క ప్రయోజనం ఏంటి? మనం మరణానికి మరణం తీసుకురావాలి. ఎవరు మరణిస్తారు? దేహం మరణిస్తుంది. ఆ దేహం మరణించక ముందు మన మరణం లేనికి పొందాం అనుకోండి, మనం మరణిస్తున్నారా చదువుకోవడం, మరణానికి మరణం తీసుకురావటం ఉంటే అది ఇంకే దేహం చనిపోయినప్పుడు ఏనైతే బాధపడుతుందా ఏమి నీకు అర్థమైనప్పుడు దేహం యొక్క చావు కూడా ఏం ప్రాముఖ్యత ఉండదు అసలు. అప్పుడు మరణానికి మరణం తీసుకొచ్చినాడు అది దాని అర్థం. మనం డెత్కి డెత్ తీసుకురావాలి. నేను దీన్ని బాగా అర్థం చేసుకోండి. మరణం ఎవరికి? మీ శ్లోగా కంగారు పడద్దు. మరణం ఎవరికి? దేహానికి. దేహానికి మరణం, దేహం మరణిస్తుంది, దేహం మరణిస్తుంది. దేహానికి మరణం రాకముందు, దేహానికి మరణం రాకముందు మరణం లేని వస్తువు మనకు అనుభవంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు దేహం మరణిస్తున్నప్పుడు మరణిస్తామా తలంపు కూడా రాదు. అప్పుడు మరణానికి మరణం తీసుకొచ్చినాడు అది దాని అర్థం. ఇది అసలు ఈ గౌరవం అంటే ఏంటి, అగౌరవం అంటే ఏంటి, జయం అంటే ఏంటి, అపజయం అంటే ఏంటి, వీటి నచ్చిన అర్థం చేసుకుంటే ఈ లోపల వీటికి ఏదైతే ఈ గొడవలు చలించిపోతాడో ఆ నేను అర్థం చేసుకుంటే అసలు వీటికి బిగలేదు. అసలు అది అర్థం కాక ఈ గోడని కంట అది అర్థమైతే ఇది బిగలేదు అని సంగతి నీకు తెలుస్తుంది. ఏంటి ఈ గౌరవాలు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, అగౌరవం వచ్చినప్పుడు జయం వచ్చినప్పుడు ఒకలాగా, అపజయం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది కదా. ఈ చెలించే ఇది వాడు బయట సంగతిని చెలించింది నేను మీకు అర్థమైతే అసలు ఆ బయట జయానికి అపజయానికి గౌరవాలకు అగౌరవాలకు అసలు విలువలేదని సంగతి నీకు తెలుస్తుంది. ప్రజలకి విలువలేదు, పెళ్లికి విలువ లేదు. నీకు మూల తలంపు సత్యంగా ఉందా అసత్యంగా ఉందా? సత్యంగానే ఉంటుంది. మూల తలంపు నీకు ఎలా ఉంది? సత్యంగా అసత్యంగా లేదు. ఎప్పుడు వరకు సత్యంగా ఉంటుంది? ఆ మూల తలంపు మూలలో ఉన్న సత్యం నీకు తెలిసే వరకు మూల తలంపు నీకు సత్యంగానే కనిపిస్తుంది. ఒక నూరుతో నువ్వు డిన్నే చేయొచ్చు. మూల తలంపు మూలం నీకు తెలిసే వరకు మూల తలంపు నీకు నిజం కిందే ఉంటుంది. మూల తలంపు మూలం మూలంలోకి వెళ్ళి వృత్తి స్థలం అనక స్వస్థత కాదు. భక్తి యోగ బోధాక్ష నిశ్చితం. హృదయ స్థలంలో మనస్సు నిలబెట్టి ఉండటం అదే యోగం, అదే భక్తి, అదే జ్ఞానం, అదే కర్మ. దీన్ని నువ్వు తెలుసుకోవటానికి ఉపయోగపడేది కర్మ కాకపోతే ఏది కర్మ? నీ జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడే కర్మ కర్మ కాకపోతే ఏది కర్మ? నీ జ్ఞానం సంపాదించుకోవడానికి ఒక పని నుంచి ఉపయోగపడతానంటే అది ఆ పని పని కాకపోతే ఏది పని? హృదయస్థలంలో మనస్సు నిలబెట్టి ఉంచవయ్యా. నీ ఉపాసన కూడా ఎందుకంటే రాగద్వేషాల నుంచి విడుదల పొందటానికి ఉపాసన, విగ్రహారాధన కూడా అంతకే. కొంతమంది శివుణ్ణి శివుని అలా ఆరాధిస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు, అభిషేకాలు చేసి మళ్ళీ వస్త్రాలు కడతా ఉంటారు, బట్టలు కడతా ఉంటారు, శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు, అన్నం పెడతా ఉంటారు, వాడికి నైవేద్యం పెడతా ఉంటారు. ఎన్ని పనులు చేసినా మన అజ్ఞానం నుంచి విడుదల పొందటానికి పొందండి అది మనకు తెలుస్తుంది. శివుడికి అభిషేకం చేసినా, విష్ణువుని అలంకరించినా, సూర్యుడికి నమస్కారాలు పెట్టినా, కుమారస్వామిని దర్శించినా, ఇవన్నిటికీ పోతే మన అజ్ఞానం నుంచి బయటపడటానికి మనం చేసే పనులు ఇది మనకు అర్థం అవ్వాలి. నిజంగా భగవంతుడు ఉన్నాడనుకోండి, వాడిని మనం పూజించమనుకోండా, పూజించడం మన కోసం ఆయన పూజిస్తున్నాం. మనం ఆయన పూజించకపోతే వీళ్ళు మనం పూజించడం లేదని అనుకూడా అనుకుంటే వాడు దేవుడు కాదు. ఈ మధ్య ఎవరు అడుగుతున్నారు, కానీ మరి జీవుల్లో కూడా దేవుడు ఉన్నాడు కదా, మరి అంతటా దేవుడే ఉన్నాడు కదా, మాలో కూడా దేవుడు ఉన్నాడు అని. అయితే మీరు ఇప్పుడు దేవుడుగా ఉన్నారా రాక్షసుడుగా ఉన్నారా? ఇప్పుడు మనం మన హృదయంలో దేవుడు మాట, ఇప్పుడు మనం పిశాచాల కింద ఉన్నామా, దేవుడు యొక్క దాసుల కింద ఉన్నాం? అది కాదు, అంతటా దేవుడు అన్న మాట నిజం అక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ మనల్ని మనం మోసం చేసుకోకూడదు. బురద బురంగా నిజం కాదు, నీరుగా నిజం. మీరు బురదని నీరుగా చూస్తారని మీకు వికారాలు రావు, కానీ బురదని బురద్గా చూస్తున్నప్పుడు మీకు వికారాలు వస్తాయి. మీరు నామరూపాలకి ఆధారంగా ఉన్న వస్తువుని చూడటం మానేసి మీ దృష్టి నామరూపాలకే పరిమితమైతే మీరు లోపలికెళ్ళారు, ఆత్మజ్ఞానం కలగదు. బాగా అర్థం చేసుకోండి. మన మనం మోసం చేసుకోకూడదు. మరో కూడా దేవుడు ఉన్నాడు, మరో కూడా దేవుడు ఉన్నట్లు నిజమే. ఇప్పుడు నా అన్ని నామరూపాల్లోనే ఈశ్వరుడు ఉన్నాడు, అన్ని నామరూపాల్లోనే ఈశ్వరుడు ఉన్నాడు. అన్ని నామరూపాల్లో ఉన్న అంతర్యాముగా ఈశ్వరుని మనం చూస్తున్నామా, లేకపోతే నామరూపాలకే మన దృష్టి పరిమితం అవుతుందా? నామరూపాలకే మన దృష్టి పరిమితం అవుతుంది. కానీ నోటితో ఏం చెబుతున్నాం? అందరిలోనే ఈశ్వరుడు ఉన్నాడు అని చెబుతున్నాం. అందరిలో ఈశ్వరుడు ఉన్నాడు నోటితో చెబుతున్నాం. మన అనుభవంలో ఉందని అనుభవం లేదు. అనుభవంలో ఉన్నట్టు నటిస్తే మనం మోసం చేసుకుంటున్నాం. నా హృదయంలో భగవంతుడు ఉన్నవాటి నిజమే, నేను కాదంటే లేదు. దాని సాగుతూ నాకు అనుభవం అంటే అనుభవం ఈ దేహం ఇదో అనుకుంటున్నాను, ఈ దేహానికి ఉన్న రూపం ఇదో అనుకుంటున్నాను, ఈ దేహానికి ఎవరో పేరు పెట్టారు ఆ పేరు ఇదో అనుకుంటున్నాను. కానీ దేహానికి ఆధారంలో ఉన్న సద్వస్తువు ఒకటి ఉంది, అయితే అది నాకు అనుభవంలో ఉందా? అనుభవం లేదు. నా దృష్టి ఇప్పుడు రూపానికి పరిమితమైంది, నామానికి పరిమితమైంది. అది ఉందా లేదా? అయింది. మరి లోప దృష్టిలోంచి నామ దృష్టిలోంచి విడుదల పొందుతేనే కానీ లోపల మరి ఏది ఈ వస్తువు ఈ నామరూపాలకి ఏ వస్తువు ఆధారంగా ఉందో నాకు అనుభవంలోకి రాదు. ఇందులోంచి విడుదల పొందకపోతే అది అనుభవంలోకి రాదు. అంటే ఇందులోంచి నామరూప దృష్టిలోంచి విడుదల పొందటానికి నా సాధన గమ్యం. మీకు రూప దృష్టి లేదనుకోండి, నామదృష్టి లేదనుకోండి, మిమ్మల్ని బంధించే ఇంకా ప్రపంచంలో నామరూపాలే. రూపము నామము క్రియ ఇదే ప్రపంచం, ఎందుకంటే ప్రపంచం లేదు. రూపాన్ని తీసేయండి, మన రూపాన్ని తీసేయండి, ఈ రూపానికి ఉన్న పేరుని తీసేయండి. ఉన్నది ఒకటే, అది మనకు అనుభవంలో లేదు. ఇంకేదో రూప దృష్టి నామ దృష్టి వల్ల ఈ అహంభావం ఏం చేస్తుందంటే మన శరీరానికి అన్నం పెట్టకపోతే 40 రోజులు చచ్చిపోతుంది. అలాగే ఈ జీవితంతో తాదాత్యం పొందే ఆ మూల తలంపకి, ఆ ఆది తలంపకి, ఆ మొదటి తలంపకి, ఈ దేహము నేనని చెప్పే తలంపకి రూపదృష్టి తీసేసామనుకోండి, నామదృష్టి తీసేసామనుకోండి, దానికి ఆహారం సప్లై అవ్వదు. అవి ఆహారం సప్లై అవ్వకుండా అవి పడిపోయి చచ్చిపోతుంది. ఇప్పుడు ఇందాక మీకు మొట్టమొదటి చెప్పాను, వాడిని పిల్లలకు ముందు అది అమ్మ పట్టుకుని అమ్మ అమ్మ బొమ్మ బొమ్మ అంటూ ఉంటాడు. నువ్వు తింటేనే నేను తింటానంటాడు. ఇంకా అహంకారం అమ్మ రూపాన పట్టుకోండి. పిల్లవాడి పిల్ల అయితే ఏం చేస్తుందంటే వాడు అహంకారం పిల్ల రూపాన పట్టుకుంటాడు. మీరు అక్కడ పిల్లికలు వచ్చారు కూరలు బాగున్నాయి అంటారు అనుకోండి, ఒక ఆయన దగ్గర కూరలు బాగానే ఉన్నాయని మీరు అంటారు అనుకోండి, మా ఆవు ఉన్నట్టుగా ఉన్నాయంటాడు. అంటే ఆ అహంకారాలు పిల్లలు పట్టు, అది పిల్లలు పట్టుకుని మా ఆవు ఆవిడ ఎలా ఉంటుందో మనకి ఎలా తెలుస్తుందండి? ఏమండి ఆడ పిల్ల అహంకారం ఎలా ఉంటుంది? ఆవిడకి 4 పిల్లలు పుట్టాక ఆ పిల్ల అహంకారం ఏం చేస్తుందంటే భర్త అనేది పిల్లలు పట్టుకుంటుంది. కొన్ని కాలానికి మనవలు వస్తారు, ఆ శవాలను పట్టుకుంటారు. చచ్చిపోయేప్పుడు ఏ శవాన్ని చూపిస్తూ చచ్చిపోవటం, మళ్ళీ శవాలు మనం ప్రవేశించి ఇదే సంసారం. మనకి పని పాటలు ఏ శవాన్ని భుజాన్ని వేసుకోవటం, ఆ రూపాన్ని ధ్యానం చేయటం, ఆ నామాన్ని స్మరించటం. ఆ శవస్మరణం వల్ల ఒక రూపధ్యాస వల్ల నామధ్యాస వల్ల అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఏదైతే పోగొట్టుకోవాలని అనుకుంటో అని పెరుగుతూ ఉంటుంది. అది చివరికి వీడికి మంచం మీద కింద పెట్టేస్తారండి. కింద పెట్టేసేటప్పుడు వీడికి మా మునుమానాలు అక్కడ ఉండే ఎక్కడ ఉండే చింతపడలో ఉండి తీసుకురమ్మంటున్నాను అసలు. అంటే ఇంతక్కడ ఏ దృష్టిలో ఉంది దాని అహంకారం? రూపదృష్టిలో ఉంది. ఏ దృష్టిలో ఉంది? రూపదృష్టిలో ఉంది. ఈ రూపదృష్టి ఈ నామదృష్టిలోంచి విడుదల పొందకుండా నేనేదో భగవ బ్రహ్మంలో ఉన్నాను నాలుగు రోజులు మీరే ఉన్నమాట నిజమే. దాని కాలేదు అనుభవం ఉంది మీకు. భగవంతుని బట్టి రూపం లేదు, అవసరాన్ని బట్టి ఒక రూపం ధరిస్తాడు. ఆ రూపం ధరించినప్పుడు కూడా నీకు తెలుస్తుంది రూపాన్ని మనకి సృజించుకున్నాం, కానీ రూపానికి మనకి సంబంధం లేదు. ఆ రూపంలో ఉన్నప్పుడు కూడా నీ రూపానికి పరిమితమై ఉండదు. మనం రూపంలో ఉన్నప్పుడు రూపానికి పరిమితమై ఉంటాం. దీనివల్ల నీకు జ్ఞానం వస్తుంది. దీనివల్ల నీకు జ్ఞానం పని చెయ్యి. ఎలా పని చేస్తే నీకు జ్ఞానం వస్తుంది అలా పని చెయ్యి. కానీ నువ్వు చేసే పక్షులు పని చేస్తే నీకు జ్ఞానం రాదు, అది కర్మయోగం కాదు. కర్మను యోగంగా చెయ్యి, నీకు జ్ఞానం కలుగుతుంది. అంటే ఈ అహంభావం ఎలా పెరుగుతుందమ్మా? లోక దృష్టి వల్ల, నామదృష్టి వల్ల ఈ అహంభావానికి ఫుడ్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు సాధన యొక్క గమ్యం ఏంటంటే దేహంతో ఏ తలంపు అయితే తాదాత్యం పొందుతుందో దానికి స్లోగా స్టడీగా ఫుడ్ సప్లై కట్ చేయాలి. అదే సాధన. మీకు లోకంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మీ కుటుంబంలో జరుగుతాయి, సమాజ పరంగా జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటన జరిగినప్పుడు ఒకసారి మీకు దుఃఖం వస్తుంది, ఒకసారి పొంగి వస్తుంది, ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి దుఃఖం రావచ్చు. భగవాన్ చెప్పింది ఏంటంటే ఆ సంఘటన జరగనివ్వండి, ఆ సంఘటనని జరగనివ్వండి. అలా జరుగుతూ ఉంటాయి, తక్కువచ్చేది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీ అబ్బాయి పెళ్లి అయిపోయిన తర్వాత మీ అబ్బాయికి మిమ్మల్ని బాగా చూడడం కూడా మీరు ఏమో ఆశ్చర్యపడకండి. ఒకవేళ బాగా చూడటం మొదలు పెడితే మటుకు ఆశ్చర్యం పోండి. మీ అబ్బాయికి పెళ్లి అయిపోయిన తర్వాత మిమ్మల్ని బాగా చూడడం కూడా ఆశ్చర్యపడకండి. ఇంకా ప్రపంచం అది, అదేంటి, దట్ ఈస్ వరల్డ్. చూడకపోతే ఆశ్చర్యపోకండి, చూడటం మొదలు పెట్టిన పెళ్లి అవ్వకుండా మీ అబ్బాయి ఎలా ఉన్నాడు, పెళ్లి అయిన తర్వాత కూడా అలా ఉంటే ఆశ్చర్యం పోండి. అలా ఒకవేళ చూడటం మానేస్తే ఆశ్చర్యం పోకండి, అది ప్రపంచం అనుకోండి. ఆడి పిల్లలు ఆమె చూడడం నలుగురు పిల్లలు పుట్టాడు, ఏం చేసి అహంకారం ఆ పిల్లల్ని పట్టుకుంటుంది. ఈ ముసలం ఏమవుతుంది అంటే మా అబ్బాయి నాన్న చూడాలి ఇది అనుకుంటుంది. ఆడికి నలుగురు పిల్లలకి నా పిల్లలు నాన్న చూడటం మానేసి ఆడు వేస్తాడు, ఇలా ఏడుపు కంటిన్యూ అవుతాను, ట్రాన్స్ఫర్ అవుతాను అంటున్నాను. అది ఇదంతా ప్రపంచం. ఇంటికి భగవాన్ చెప్పేది ఏంటంటే, ఇది ప్రపంచం, ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచం లేక ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీకు సంతోషం కలిగే సంఘటనలు ఉంటాయి, దుఃఖం కలిగించే సంఘటనలు ఉంటాయి. సముద్రంలో కెరటాలను ఆపి ఎలా ఆపేయగలరు మీరు? కెరటం కెరటం మధ్య స్నానం చేసి బయటకు రావాలి, మీ కోసం కెరటాలు ఆగవు. అదేవిధంగా లోకంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్ని సంఘటనలు తగిన సంఘటనలకి సంతోషం వచ్చే సంఘటన వస్తే పుంగిపోయి ఈ నేరువారు, దుఃఖంలో వచ్చే సంఘటన వస్తే డిప్రెషన్లో పోయినట్టు ఈ నేరువారని ఆ నేరుని మీరు అర్థం చేసుకుంటే, ఆ నేరుని మీరు పరిశీలిస్తే, ఆ నేరుని మీరు విచారణ చేస్తే, ఆ నేరుని శోధించి 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 దాని మూలాన్ని చూస్తే మీరు సిద్ధి కలుగుతుంది. నేరుని శోధించండి, శోధించి శోధించి దాని మూలాన్ని సాధించండి. దాని మూలాన్ని సాధించినటువంటి జ్ఞానం, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా కాంతి, ఎటు చూసినా సుఖమే. మూల తలంపును శోధించి దాని మూలాన్ని సాధించినప్పుడు ఎటు చూసినా ఆనందమే. అప్పుడు శరీరం చనిపోతే అశుభం అనుకోరు, శుభమే అనుకుంటారు. సంఘటన జరుగుతూ ఉంటాయి, ఆ సంఘటన వదిలేయండి. ఈ సంఘటనకి చదివించే ఈ మొదట తలంపు ఎవరు, ఈ మూల తలంపు ఎవరు, దాని విచారణ చేయండి, దాని విచారణ చేయండి. అది ఎవరో చూడండి, అది దాని విచార దాన్ని విమర్శించండి. ఇతరుల కాదు మీరు విమర్శించండి, మీ లోపల మూల తలంపుని విమర్శించుకోండి. ఆ మూల తలంపుని విమర్శించుకుంటే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, దాని మూలంలోనే జ్ఞానం ఉంది. సంఘటనకి చెల్లించకండి, సంఘటనకి చెల్లించి ఆ నీళ్ళని భూమెత్తించి విచారణ చేసుకుంటే అది పక్కా లేకుండా పోతుంది. అప్పుడు మీకు ఆనందం అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి రావటం అంటే మీరు అవుతారు, అనుభవంలోకి రావటం కాదు ఆనందమే మీరైపోతారు. ఆనందమైంది మీరే ఆనందం, మీకు మరొక పేరే ఆనందం, మీకు మరొక పేరే శాంతి, మీకు మరొక పేరే సుఖం. సుఖం కోసం అప్పుడు బజార్లో వెతుక్కు అక్కర్లేదు, టీవీ దగ్గర వెతుక్కు అక్కర్లేదు. ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నేను అందరూ దీనిలో సమానమంగా ఉన్నాను. ఒక హృదయంలో ఎక్కువగా లేను, ఒక హృదయంలో తక్కువగా లేను, అందరి హృదయంలో సమానంగా ఉన్నాను. మీరు నన్ను తెలుసుకోవడానికి కాంక్ష పడుతున్నారు, ఈ వేదిని పడుతున్నారు, జిజ్ఞాస పడుతున్నారు తెలుసుకోవాలని. మరి నేను అందరి హృదయాల్లో సమానంగా ఉన్నాను కదా, మీకు సమానం దృష్టి లేకపోతే ఈ సమానంగా ఉన్నది మీకు ఎలా తెలుస్తుంది? ఎవరో భగవంతుడు చెప్తున్నారు, నేను కల్పించి చెప్పటం లేదు. ఈ మాటలు భగవంతుడు చెప్పే మాటలు, మన స్వామి చెప్పే మాటలు, మనకి యజమాని మన యజమాని చెప్పే మాటలు. నేను అందరి హృదయంలో సమానంగా ఉన్నాను, ఒక హృదయంలో ఎక్కువ లేను, ఒక హృదయంలో తక్కువగా లేను. అందరి హృదయంలో సమానంగా ఉన్న నన్ను మీరు ఎరుపులోకి తెచ్చుకోవడానికి మీకు నాకు సంబంధించిన ఎరుపు లేకపోతే మీకు శాంతి కూడా దొరకదు, ఆనందం కూడా దొరకదు. ఎరుపు లేకుండా శాంతి రాదు. అందరి హృదయంలో సమానంగా ఉన్న నన్ను మీరు ఎరుపులోకి తెచ్చుకోవడానికి మీకు సమాన దృష్టి లేకపోతే ఈ సమానమైన వస్తువు మీకు ఎరుపులోకి ఎలాగో వస్తుంది అర్జున? ఓం నమో నారాయణాయ, నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అంటే మీ అబ్బాయిలు ఎవరైనా పాప నుంచి మిమ్మల్ని పలకరించడం మానేసి దొంగలేని కంగారు పడి నవ్వకండి, అది లోకం అనుకోండి. కంగారు ఎలాగా కంగారు పడితే మీ మనసు బాధ్య ముఖానికి వచ్చేస్తుంది, విచారణ చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది. అలా కంగారు పడకండి, ఎట్టి పరిస్థితుల్లో మీ మనసుని అశాంతి తెచ్చుకోకుండా. ఓం నమో నారాయణాయ, ஏம் நமே பகவதே வாசுதேவாய, ஓம் நம சிவாய, ஓம் நம சிவாய, ஓம் நம சிவாய, ஓம் நம சிவாய, ஓம் நமோ நாராயணாய, ஓம் நமே பகவதே வாசுதேவாய, ஓம் நம சிவாய, 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 ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நம சிவாய, ஓம் நம சிவாய, ஓம் நம சிவாய,